బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గుకారో ఖండకారస్యాదృకారస్తన్నిరోధక అంధకారో నిరోధత్వాత్ గురురిచ్చభిధీయతే. సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్యమౌళిపురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరక్తచషకం రక్తోత్పలం విభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరమంబికాం. మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలజ్జితికోమలాంగీ మాతంగకన్యాం మనసాస్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. శుక్లాం బ్రహ్మవిచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపకాం హస్తే స్ఫటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సత్యజ్ఞానసుఖస్వరూపమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమర్కచ్చవిం క్షత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీ నృసింహం భజే. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శిఖశౌనక భీష్మదాభ్యాం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మర. శ్రీమద్రమారమణ గోవింద్ నమః పార్వతీపతయే నమ హర హర మహాదేవ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞికి జై. పరమేశ్వరి పరమేశ్వర స్వరూపులారా, శ్రీ పరాంబా పరదేవత మహారాజ్ఞి త్రిపుర సుందరి ప్రతాప భారతి పరాభట్టారిక దివ్య స్వరూపమైన సద్గురువుల యొక్క దివ్య చరణములకు అలాగే సభకు నమస్కరిస్తూ విశ్వకళ్యాణ హేతువుగా మహామంగళ కార్యక్రమ రూపమైనటువంటి యొక్క నవగ్రహ లక్షణాత్మక సశాస్త్రీయ హోమ కార్యక్రమ సందర్భంగా ఈనాడు 5వ రోజుగా పరమేశ్వరికి, పరమేశ్వరి శక్తికి, పరమేశ్వరి తత్వానికి, పరమేశ్వరి భావానికి అనుకూలమైన సంఖ్యల్లో గొప్పగా ప్రప్రథమంగా చెప్పబడినటువంటి యొక్క సంఖ్య ఈనాడు పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అని. ఆ 5వ రోజుగా అమ్మవారి సేవ ఈ దేవి భాగవత తత్వరూపంలో యథాశక్తిగా సేవ చేయడానికి మీరందరూ కూడా అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ శృంగేరి పీఠాధిపతులు జగద్గురుల వారి యొక్క దివ్యాశీస్సులు నిరంతరం ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా సమస్త జీవులు క్షేమంగా ఉండాలని ఉద్దేశం చేత మహానుభావులు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మరి సంకల్పించి చేస్తున్నారో, చేయిస్తున్నారో, సహకరిస్తున్నారో, చేయబోతున్నారో, చేయవలసి ఉన్నారో, చేస్తే చేస్తుంది బాగుందని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా శారదామ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు ఉంటాయని దృఢంగా విశ్వసిస్తూ మంగళప్రదంగా ఈ కార్యక్రమాన్ని యథోచితంగా పెద్దల సమక్షంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి కథాభాగంలో చాలామంది చాలా రకాల సూచనలు చేస్తున్నారు సద్భావంతో. శ్లోకాలు బాగా ఎక్కువగా చదవండి అని కొంతమంది, మధ్య మధ్యలో అమ్మవారి శ్లోకాలే చదవండి కొంతమంది, కాస్త మెల్లగా చెప్పండి కాస్త తొందర లేకుండా అని కొంతమంది, కథాభాగం బాగా నడిపించండి అని ముక్షులు ఇలాగా సూచనలు చేస్తున్నారు. 8 గంటల కార్యక్రమం, 1:30 5 గంటల ప్రార్థన పోతే కాస్త వెనక ముందుగా ఈ 4 చెప్పాలి అంటే మీకు ఏది మరి రుచికరంగా ఉంటుందో నేను యథాశక్తిగా మీ సేవకుడిని కనుక నేను ప్రయత్నం చేస్తాను. దాన్ని మీరు అన్యదా భావించకుండా స్వీకరించవలసింది. నాలుగు కాదు, ఇంకా నాలుగు లక్షణాలు ఉన్నాయి. అసలు ఏమీ సాగదు, ఒక పేజీ కూడా ముందుకు వెళ్ళదు. అట్లా కారణం అంతేగాని దీనిలో వేరే ఉద్దేశం ఎవరు పడద్దు. అపేక్షతో అడగడం సహజమే. శ్లోకాలు చదవందే మీకు అసలు విషయం చెప్పాం, అయితే మనసులో ఇక్కడ చదువుకుంటాం సమయం లేక భావం మీకు చెప్తాం. ఇది పురాణం కాదు, ప్రవచనం. ప్రవచనం వేరు, పురాణం వేరు, పారాయణ వేరు, స్తోత్రాలు వేరు, కథాభాగం వేరు, ఉపమానాలు వేరు, ఇలా ఉంటాయి. కనుక యథాశక్తిగా సుమనస్కులై మంచి మనస్సుతో తమరు సద్భావాన్ని గ్రహించండి అని సవినయంగా చెప్పుకుంటూ ఒక విషయాన్ని, నిన్నటి కథాభాగాన్ని ఈనాటి కథాభాగానికి అనుబంధంగా కాస్త కొత్తగా కూర్చున్న వాళ్ళకి విషయం తెలియటం కోసం రెండు మాటలు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమద్దేవి భాగవతం అనాది కాలంలో శ్రీభువనేశ్వరి అమ్మవారు వ్యాసమహర్షికి అనుగ్రహించి వ్యాసోత్సిష్టం జగత్ సర్వం, సమస్తమైనటువంటి జీవుల శ్రేయస్సు కోసం వ్యాసభగవానుడు దీన్ని పులకాంకితమైనటువంటి యొక్క పూర్వజన్మ సుకృత విశేషం చేత దుష్కర్మలు నశించాలని, సుగతులు కలగాలని, అంటే జీవుడు పరమావధి పొందాలని, మానవులు మాధవులు కావాలి అని వారు అనుగ్రహిస్తారనే దృఢ విశ్వాసంతో ఈ యొక్క మహాపురాణాన్ని సూతాది మహర్షులు, శ్రీసుతుల వారు, ఇతరమైనటువంటి యొక్క జాబాలి, సాంఖ్యాయనుడు, ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విద్యారూపంలో అనుగ్రహించారో అలాంటి విషయాన్ని ఋషి పరంపరాగతమైనటువంటి అనాది సుప్రసిద్ధమైనటువంటి యొక్క జ్ఞానైక నిష్ట చేత, అంటే జ్ఞానం కలగాలి మానవుడికనే ఉద్దేశం చేత, మన అదృష్టవశాత్తు నైమిషారణ్యంలో భారత భూభాగంలో శ్రీసుతుల వారు శౌనకాది మహర్షులకు చెప్తూ ఉన్నారు. రెండవ స్కంధం చివరి భాగంలో ఉన్నాం మనం ప్రవచనంలో. ప్రస్తుతానికి ఐదవ రోజుగా ఉన్న సమయం అనుకూలంగా ప్రయత్నం చేస్తూ, నిన్నటి ప్రవచన సందర్భంలో మంగళాంతంగా వినత కద్రువ అనబడేటువంటి యొక్క ఒక బ్రాహ్మణుని యొక్క భార్యలు, వాళ్ళు ఇద్దరు కూడా కౌశికుడు అనబడేటువంటి బ్రాహ్మణుని యొక్క భార్యలు ఇద్దరు కూడా సవతి ప్రవర్తనాభేదము అంటారు. కొంచెం ముతగ్గా చెప్పాలంటే సవతి పోరు అంటారు మన వాళ్ళు. సవితి వేరు, సవతి వేరు. అయితే రెండవ భార్యగా ఉండబడేటువంటి ఆమె కాస్త టక్కరు మనిషి అంటాం తేలిగ్గా చెప్పాలంటే. ఈ రోజుల్లో బాగా తను చెప్పింది ఎదుటి వాళ్ళు వెళ్ళారని తామసగుణం రజోగుణం నిండుగా ఉన్న మనిషి. పెద్ద భార్య వినతాదేవి కాస్త సాత్విక స్వభావం, సనాతన సంప్రదాయం, కాస్త మృదువైనటువంటి యొక్క మనస్సు, కొంచెం పాపభీతి కలిగినటువంటి కర్కశంగా మాట్లాడే స్వభావం రెండో ఆమె. వీరి కలిగినటువంటి సంతానంలో చివరికి ఓ పోటీ పెట్టుకున్నారు. ఏమీ పని లేక, కారణం లేకుండా ఓ రోజు ఆ సూర్యభగవాను యొక్క గుర్రం యొక్క తోకలు ఎలా ఉంటాయి నీకు తెలుస్తా అని పెద్ద ఆమెను చిన్న ఆమె అడగడం, సరే మొత్తానికి ఆమె తేనె రంగులో ఉంటాయని చెప్పడం, కాదు నలుపు రంగులు అంటాయని ఆమె మీద పోట్లాడటం, మొత్తానికి దీని గురించి ఇద్దరు రకరకాలతో కూడినటువంటి భేదాభిప్రాయాలతో చెప్పగా పెద్ద ఆమె కొంచెం వినయంగా ఉంటాం. ఈ రెండు ఆమె ఆమెను మొత్తానికి నానా బాధలు పెట్టి మాటల ద్వారా, క్రియల ద్వారా, నా సంతానం ఎవరైతే ఉన్నారో నా మాట కాపాడాలి కనుక మీరు వెళ్ళి ముందుగా నలుపు రంగుతో సర్పరూపంలో, సర్ప వంశానికి చెందినటువంటి వాళ్ళు, సర్పజాతికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు, అయితే అక్కడ దానికి చుట్టుకొని ఉండండి గురువు తోకలకి. సూర్యభగవానుడు ఈ యొక్క మా యజమాని గారిని చూస్తే ఏమి అనడు, బ్రాహ్మణులు అంటే ఆయనకి సద్భావన ఉంది అని చెప్పి మొత్తానికి పెద్ద ఆమెని మోసం చేసి అక్కడ నల్లగా ఉండబడేటువంటి రూపును తెలియచేసి చివరకు నేను చెప్పిన మాట ప్రకారంగా నువ్వు వెనక నువ్వు ఓడిపోయినావు కనుక నువ్వు బ్రతికునన్నాళ్ళు నాకు చాకరీ చేయవలసిందే, వెట్టి చాకరీ చేయవలసిందే. అంటే ఏమిటి వెట్టి చాకరీ అంటే ఏమిటి, గంగానదికి తీసుకెళ్ళడం, మోసుకెళ్ళడం, గుడ్డలెత్తుకోవడం, స్నానం చేయించడం, భోజనం పెట్టడం, విసరడం, సేవ చేయడం, కాళ్ళు పట్టడం వగైరాలు ఉదాహరణకి సామాన్యులకు అర్థం కావాలని. ఇలాగా ఉన్న సందర్భంలో చాలా రోజులు అయిపోయిన తర్వాత యథాశక్తిగా మాట ప్రకారంగా పెద్దవాడు చిన్నవాడికి సేవ చేసింది, కానీ శరీరంలో ఓపిక తగ్గిపోయిన సందర్భంలో, శరీరం కృషిస్తున్నటువంటి సందర్భంలో ఏం చేయాలో తోచక కుమారుణ్ణి ఆశ్రయించింది ఈమె. నైనా ఆజన్మాంతం సేవ చేయాలి ఆమెకు మనం, ఏదో దురదృష్టవశాత్తు ఇట్లాంటి యోగం మనకు పట్టింది. సరే మీ తండ్రి గారు దీని గురించి ఏమీ పట్టించుకోవటం లేదు, కాగా మాట అన్నాం గనుక నా శక్తి నశించింది శరీరంలో, కూర్చోవడం లేవడం నిల్చోవడం నాకే చేత కావటం లేదు, శరీరం అశ్వరం అనిత్యం గనుక ఎల్లకాలం ఉండదు గనక శరీరాన్ని ఎవరు కూడా తాత్కాలికంగా నమ్మాలి కానీ శాశ్వత మోహాన్ని దాని ఎందు చూపించకూడదు గనక మరి నువ్వు కాస్త సవతి తల్లి గారి దగ్గరికి వెళ్ళి నా తరఫున ప్రార్థన చేసి క్షమాపణ కోరి ఆమె కావలసిన సేవలు చేయమంటే, సరే ఈ మాటకు ఏదో కాలానుగుణ్యంగా ఆవిడ ఓ ముహూర్తంలో ఒప్పుకుంది. ఓ సమయంలో ఒప్పుకుంటే చివరికి ఏమైంది, ఏమయ్యా నువ్వు నాకు కుర్రవాడివి, కుమారుడివి, సమానుడివి, బాగానే ఉంది, కానీ ఒక విషయం, నాకు నువ్వు సేవ చేస్తానంటే నాకు కూడా మరి కోరికలు ఉంటాయి కదా, మీ అమ్మకు కలిగినట్లు కోరికలు, నాకు అమృతం కావాలి, తీసుకురా నీ శక్తి ఏమిటో చూద్దాం. అమృతం కావాలి. అమృతం కావాలంటే అమృతం ఎక్కడ ఉంటుందండి? దేవతాలోకాల్లో ఉంటుంది, ఇంద్రుడు ఆధీనంలో. నాగదేవతలు నాకము, నాగము నాకము అంటే స్వర్గలోకం, నాగము అంటే నాగదేవతలు అంటే దేవతా అంశతో కూడి దేవతాధర్మాలు సక్రమంగా ఆచరించక సర్పజాతిలో పుట్టి దేవతా అంశతో ఆ పునర్జ్ఞాన రాహిత్యం కోసం కాస్త కొస్త వాటి ప్రవర్తన ద్వారా సదసద్వివేకం కలిగినటువంటి మహర్షుల సన్నిధానంలో సంచారం చేసేటువంటి యొక్క దేవతలకి నాగదేవతలు అంటారు. వీళ్ళ దేవతలే, అనుమానం ఏం లేదు మీకు. మీకు అసలు మీకు అనుమానాన్ని గురించి నేను చెప్పే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. నాగుల చవితికి మన ఇళ్లలో పుట్టలో పాలు పోస్తారు, సంతానం లేకపోతే ఆదివారం నాడు ధని ఎత్తడం అంటారు, అలాంటివి చేస్తూ ఉంటారు. ఆ కోవ అంటే రంధ్రంలో చరివిడి, ఆవు పాలు, అరటి పండ్లు వగైరాలు లోపల వేసేటప్పుడు స్వామి నా చేయి పెట్టుకొని కరుస్తాడేమో, నా చేయి విషం అవుతుందేమో, ఈ చేయి పోతుందేమో, రేపు వంట చేయలేరేమో, నా పుత్రులు నన్ను చూడరేమో, నా భర్త నన్ను గ్రహించడేమో అనే భయభ్రాంతులు ఎవరికైనా ఉంటాయా? ఆ భావంతో ఎవరైనా చేస్తారా? అంటే నాగదేవతలు గనక వాళ్ళు దేవతా సర్పములు కనుక సర్పాల్లో దేవతా సర్పాలు, కేవలం విష సర్పాలు, సామాన్య సర్పాలు, అలాగే రకరకాల జాతులు ఉన్నాయి దానిలో కూడా. అలాగే మేలు జాతివి, సామాన్య జాతివి, ఈన జాతివి, అగ్రజాతివి, నీచ జాతివి, ఇలాగ అలాంటి యొక్క సర్పాలలో ఇలాంటి యొక్క ఈ భావన చేత ఉండబడేటువంటి మన మనసులో ఉండే మాట ఏదైతే ఉంటుందో నాగదేవతల అంశతో కూడినటువంటి ఆ నాగదేవతలు ఇంద్రలోకంలో ఆ కొన్ని కొన్ని పూర్వంలో వేరే పురాణాల్లో చెప్పిన కారణముల చేత ఆ యొక్క బంగారు పాత్రలతో కూడినటువంటి యొక్క అమృతాన్ని ఆ ఇంద్రలోకంలో సంరక్షణ చేస్తుంటారు. ఇంద్రుడి యొక్క బాధ్యతల్లో, ఇంద్రుడి యొక్క ఆధీనంలో ఈ గరుత్మంతుడి వేషంలో ఈయన వెళ్ళాడు. పినతల్లి కోరిక తీర్చాలి కదా, లేకపోతే మరి తల్లి ఏవైనా చేస్తుంది. ఇలాగ వెళ్ళి ఆ నాగదేవతలు వాళ్ళకు కూడా స్నానం ఉంది, బాగా వినండి, నవగ్రహాలకు కూడా స్నానం ఉంది, నవగ్రహాలకు పూజ ఉంది, నవగ్రహాలకు నిద్ర ఉంది, నవగ్రహాలకి ఉపవాసం ఉంది, నవగ్రహాలకి భోజనం ఉంది, ఇట్లా ఉన్నాయి జాతకంలో అంటే జ్యోతిష్ శాస్త్రంలో. అలాగే నాగదేవతలు వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళిన సందర్భంలో దర్భ కూర్చులు పెట్టి, దర్భల కూర్చుల యొక్క చివరి భాగం అంటే అగ్రభాగం పైకి పెట్టి వాటిని చక్కగా సంరక్షణ చేస్తుంటారు అమృత బిందువులు వృధా కాకుండా. ఏమైనా పొరపాటున కనుక అమృతం తెలుసో తెలియకో గాలికో కారణాంతరాల వల్ల పక్కన పడిపోతే నేల మీద పడి వృధా కాకుండా ఆ దర్భల మీద పడినట్లయితే ఆ దర్భల లోకంలో కర్మకాండంలో, శుభకార్యాల్లో, యజ్ఞ కార్యక్రమాల్లో, దైవ కార్యాల్లో వాటిని ఉపయోగించడం వల్ల దేవతా ప్రీతి ఉంటుంది గనక ఇలాంటి యొక్క దర్భల మీద కొన్ని బొట్లు పడడం జరుగుతుంది. ఎప్పుడైనా అవకతవక జరిగితే ఈ స్నానానికి వెళ్ళిన సమయం గ్రహించి కర్మశరీరం అంటే కాళ్ళు ముక్కు నోరు చేతులతో అక్కడికి వెళ్ళడానికి వీల్లేదనే సంప్రదాయం ఉంది గనక వాళ్ళు నాగదేవతలు గనక దేవతలు రూపాన్ని మార్చుకోగలరు గనక తల్లి సేవ చేయడం ఒక ముఖ్యమైన ఉద్దేశ్యం గనక ఇతను ఈ గరుత్మంతుడి వేషం, గరుటామంతుడు అంటారని గరుత్మంతుడి వేషంలో వెళ్ళి ఈ సందర్భం గ్రహించి వాళ్ళు స్నానానికి వెళ్ళిన సందర్భంలో తొందరపాటులో ఏదో కొంత అమృతాన్ని స్వీకరించి తెచ్చారు అని చెప్తున్నారు. ఆ తొందరపాటులో తెస్తున్న సందర్భంలో పక్కన పడినటువంటి యొక్క అమృత బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ దర్భల మీద పడిన, పక్కన ఉండబడే కూర్చల మీద పడిన కారణము చేత అక్కడ ఆ నాగదేవతలు వచ్చి అయ్యో ఇంద్రభగవానుడికి తెలిసినట్లయితే శాపం ఇస్తాడేమో, యజమాని మాట ధిక్కరించకూడదు కదా, యజమానికి సుహృద్భావంతో మనస్సావాచకర్మణ సేవ చేయాలి కదా అనే ఉద్దేశం చేత వారు ప్రయత్నం చేసినటువంటి వారై ఆ దర్భల మీద పడినటువంటి అమృతాన్ని వృధా పోకుండా వారు ఆ జిహ్వ అంటే నాలుక ద్వారా ఆస్వాదించిన కారణము చేత ఆ నాకటం అంటాం తెలుగు భాషలో, అలా ఇక్కడ చెప్పకూడదు, ఆస్వాదించిన కారణము చేత మొత్తానికి ఆ తొందరపాట్లో అమృత బిందువులు ఆస్వాదించిన కారణం వల్ల దర్భలకు చివరి భాగంలో కాక మధ్య భాగంలో కొంత సన్నగా ఓ బ్లేడు బాగా అరిగిపోయిన సందర్భం ఎలా కోసుకుంటుందో అలా కోసుకునేటువంటి ఒక చిన్న పదునులాగా ఉంటాయి దర్భలు. కొన్ని దర్భలు, 10 రకాల దర్భలు ఉన్నాయి, అది వేరే విషయం. అలాగా ఉండబడేటువంటి దర్భలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఆస్వాదించి అమృత బిందువులు స్వీకరించిన కారణం చేత తొందరపాటులో నాలుకలు రెండు భాగాలు అయిపోయినాయన్నారు. కనుక సరి అయిన జాతి సర్పాలని కూడా బహుశా రెండు నాలుకలు గమనిస్తాం మనం. నాలుక రెండు భాగాలు, రెండు నాలుకలు అంటే నాలుక రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది ఒక విశేషం. కాగా అలాగా తెచ్చినటువంటి సందర్భంలో తల్లి సంతోషించి అంటుంది, మీ అమ్మ నా ఆధీనంలో ఉండి నాకు ఎప్పుడు సేవ చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకుని ఆమె తప్పుకొని నన్ను లోకంలో అవమానం చేసి ఏదో నీ ద్వారా నా మనస్సు సంతృప్తి పెట్టాలని మీ అమ్మ ప్రయత్నం చేస్తున్నామో, మీ అమ్మకు తెలివి లేదు, అసలు తెలివంతా నాకే ఉంది. నా భర్త సామాన్యుడు కాదు, అసామాన్యుడు, తపోనిష్ఠ, గరిష్ఠుడు, అర్ధ శరీరం నాకు ఇచ్చినటువంటి వాడు, అన్ని రకాల మైత్రితో నన్ను పరిగ్రహించేటువంటి వాడు, అంటే స్వీకరించేటువంటి స్వభావం కలవాడు, మీ అమ్మ మీద ప్రేమ లేదు, అయినా కూడా ఇక ఈ వంశంలో ఎవరైనా నా మాటకు ధిక్కరించి ఈ వంశంలో సంతానం కలిగినట్లయితే నేను చెప్పిన సంప్రదాయ ప్రకారంగా నాకు కలిగిన సంతానం కాక ఈ యజమాని గారి కంటే ఈ బ్రాహ్మణుడు కలిగినటువంటి సంతానం ఎవరైనా ఉండి నా సంప్రదాయం నా మాటను కనుక ధిక్కరించినట్లయితే వాళ్ళు జనమేజయ మహారాజు గారు చేసేటువంటి యజ్ఞంలో పడిపోతారు. కొంతమంది ఆ నిజమైనటువంటి వాళ్ళ వంశీకులను తరింపజేసే ఉద్దేశం చేత సమంత్రకంగా అంటే మంత్రవిధిగా కన్యాదానం చేసినట్లయితే ఈ కోరిక నాకు నెరవేరుతుంది, ఆ వంశీకులు తరిస్తారు. రెండు మాటలు చెప్పింది, అంటే నా ఇష్టానికి వ్యతిరేకం భవిష్యత్తులో కూడా జరగకూడదు. అంటే ఇక్కడ భావం మనం ఏం తెలుసుకోవాలి, నేను ఉన్నా పోయినా బలానా వారు చెప్పారంటే మా వంశంలో ఇంతే ప్రవర్తించారని మీరందరూ నేర్చుకోండి, ఈ మాటను ధిక్కరిస్తే మాత్రం నేను శాపం ఇస్తున్నాను అని చెప్తే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఏదో ప్రయత్నం చేశారు వంశమైన తర్వాత సంతానం కుమారుడు కలగడం, మరి కుమార్తెలు కలగడం, లేకపోతే మనవలు కలగడం, మనవరాళ్ళు కలగడం లోకంలో చూస్తూ ఉంటాం. అలాగే ఆ నాగపరంపరాగతమైనటువంటి వంశ మర్యాద చేత సంతానం కలిగిన సందర్భంలో ఈ ధర్మాన్ని కొంతమంది ఆచరించలేక ఎల్లకాలం ఈమె వంశానికి సేవ చేయడం, ఎల్లకాలం ఈ చెప్పిన మాటలు వింటాం, ఆ రెండో ఆమెను ధిక్కరించడం, రెండో ఆమెను పెత్తలిగా గౌరవంగా చూడలే అప్పుడు ధిక్కరించలేక ఏం చేయాలో తోచక మళ్ళీ మనకై మనం సొంతగా నిర్ణయం చేసుకుంటే మన గతి ఏమవుతుందో అనేటువంటి భయం చేత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఓ సమయంలో వెళ్ళి నమస్కారం చేశారు. ఆ బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నాగదేవతల్లారా, ఇవాళ పవిత్రమైనటువంటి యొక్క గ్రహ విరాట వారం ఆదివారం, మీరందరూ కూడా ఇవాళ వచ్చారంటే మా లోకానికి మాకేదో శుభం ఉంది, సుఖం ఉంది, కనుక చాలా అదృష్టం, చాలా సంతోషం. నాగదేవతల యొక్క ధర్మం అంటే సర్పజాతికి నాగదేవతలకి ఆదివారం ప్రియమనే విషయం కాస్త మనం జ్ఞాపకం పెట్టుకున్నా దైవికంగా ఆదివారం ఇట్లాంటి చరిత్ర వింటాం చూడండి. శ్రీవారి మహిమ అంటే ఏం చెప్తామండి, దేవి భాగవతం అసలు పుస్తకం ముట్టుకునే అర్హత లేదు మాకు, మీరు చెప్పమన్నారు మేము చెప్తున్నాం, ఇంకా ఏం చెప్తున్నావు మీరు వినవలసిందే. కనుక మరి చూడండి, ఆదివారం నాడు అట్లాంటి యోగం కలిగించారు స్వామి. కాగా అమ్మవారి ప్రియం నాగదేవతలు అంటే వాళ్ళ దేవతలు, మరి వాళ్ళకి కూడా ప్రియమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఐదవ రోజు యాగ కార్యక్రమంలో బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం పొరపాటు పడలేదు కదండి, కనుక అట్లాంటి యోగం కలిగింది అంటారు. అది యోగం ఎంతది అంటే మనం అనుభవించాల్సింది, ఇక నిమిషం చెప్పుకోలేము కదా. అయితే అలాంటి శాపం వల్ల బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడు అనబడేటువంటి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉన్నాడు. అప్పుడు మహాన్యాస మంత్రాల్లో వస్తుంది మనకి ఆ హిరణ్య గర్భుడి వర్ణన. అలాంటి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉంటే ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే ఆయన సంతోషించి ఆదివారం నాడు నాగదేవతలు వచ్చారని చక్కగా ఆ బ్రహ్మలోకంలో ఉండే మర్యాద ప్రకారంగా పసుపు, కుంకుమ, తాంబూలం, నవరత్నాలు, చలివిడి ఇలాంటి వగైరాలు పూజనీయభావంతో గౌరవించారని చెప్పారు. వయస్సు కాదు అక్కడ జ్ఞానం గొప్పది, వయస్సుకేముంది. ఇప్పుడు అల్లుడి కాళ్ళు కడుగుతూ మనం 10 లక్షలు ఇచ్చినటువంటి అల్లుడి స్వరూపస్య వరస్య అని చెప్తామండి, మహావిష్ణు స్వరూపస్య వరం అని చెప్తాం. మహావిష్ణువుకి ఇస్తున్నాం మహాలక్ష్మి లాంటి పచ్చగా, ఉదాహరణకి 15 సంవత్సరాలు పెంచి పచ్చగా 10 నెలలు మోసినటువంటి అమ్మాయిని, లక్ష్మీ వృద్ధి, ధర్మ వృద్ధి కొరకు, వంశవృద్ధి కొరకు, ధర్మ వృద్ధి కొరకు, భారతావనిలో సంస్కృతి ప్రకారంగా. అలాగా వాళ్ళని సంతోషపెట్టి ఓ మాట చెప్పారు, నాయన మీరేం భయపడక్కర్లేదు, ఆడవాళ్లకు కోపం ఎక్కువ, మగవాళ్ళ కోపం కనిపించదు, మగవాళ్ళ కోపం వస్తే తొందరగా పోతుంది, ఆడవాళ్ళ కోపం వస్తే అది అర్థం కాదు ఈనాటికి కూడా, ఈ విషయం నాకు బాగా తెలుసు మీకు తెలియదేమో, కనుక మీరేమీ ఆందోళన పడక్కర్లేదు, ఒక పని మాత్రం మీరు చేయాలి అన్నాడు. ఏమిటంటే, ఏం లేదు, మీ వంశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడాలి అంటే, నరక ప్రాప్తిని పొందకుండా ఉండాలంటే, సుగతులు పొందాలంటే, మోక్షాన్ని పొందాలి అంటే, మళ్ళీ మానవ లోకంలో కర్మభూమిలో పుట్టి కర్మాచరణ చేసి పుణ్యం పాపం మంచి చెడ్డ కష్టం సుఖం దానం ధర్మం ఇలన్నీ కూడా బాధలు పడకుండా ఉండాలి అంటే, మీ వెంబడి మీ కుటుంబంలో ఇప్పుడు ఉండబడేటువంటి వాళ్ళల్లో ఒక కన్యను మీరు దానం చేయండి, మంత్ర సంస్కారంగా కన్యను వివాహం చేయండి, అంటే కన్యకు వివాహం చేయండి, కన్యాదానము అంటే కన్యకు వివాహం చేయండి, ఆడపిల్లకు పెళ్లి చేయండి తేలిగ్గా మన భాషలో అని చెప్పారు. చెప్పేటప్పటికీ, అయితే మీకు ఇక భయం లేదు, మీ పింతల్లి గారు సంతోషిస్తారు, ఆ మనస్సు మారిపోతుంది, ఒక ఆడపిల్లను మంత్రవిధిగా కన్యాదానం చేసినట్లయితే కలియుగం ప్రథమ పాదంలో మధ్యవంశ్యానాం సర్వేషాం పితృణాం నరకాత్ ఉత్తీర్య గంగా బాలికాభి సప్తఋషమండల పర్యంతం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం నరకాదుత్తీర్య గంగావాలికాభి సప్తర్షి మండల పర్యంతం కన్యాదానం చేస్తున్న దంపతులతో సహా మాతృవంశంలో 10 వంశీకులు, వంశం కుటుంబం కాదు, ఏమండి 12 కుటుంబాలు, సంప్రదాయ భేదంలో 22 కుటుంబాలు, పురాణ భేదం 24 కుటుంబాలు కలిస్తే ఒక వంశం, అంటే కలిస్తే అంటే ఆ సంఖ్య కలిపితే, అలాంటి యొక్క 10 వంశాలు తరించుతారట అమ్మాయికి మంత్రాలతో పెళ్లి చేస్తే సక్రమంగా, అంటే పెద్దవారు చెప్పిన ఋషులు చెప్పిన ప్రకారంగా కన్యను దానం చేస్తే మంత్ర సంస్కారంగా. తండ్రి వంశంలో 10 మంది, మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణా నరకాదిత్యులే గంగా బాలికాభి సప్తర్షి మండల పర్యంతం. ఇది కాక అమ్మాయి కుంటిదో గుడ్డిదో అని కనుక మనం తెలిసే తెలియక బాగా ఆలస్యంగా పెళ్లి చేస్తే కూడా మంత్రవిధిగా పెళ్లి చేసి వేద పండితులైనటువంటి జ్ఞానుల చేత పెద్దల యొక్క ఆశీర్వచనం గనక, వంశీకుల ఆశీర్వచనం గనక, పండితుల ఆశీర్వచనం గనక మనందరం కూడా పొందినట్లయితే, కన్యాదాతలు వధూవరులు కూడా పొందినట్లయితే, నూతన ధర్మాన్ని ఆచరించగినటువంటి వాళ్ళు, వాళ్ళకి కన్యాదాన కారణంగా త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరా అప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరిక అశ్వమేధాది అన్నారు. ఇలాంటి యజ్ఞములు చేయిస్తే కాదు, యజ్ఞములు చేస్తే సక్రమంగా సవిధిగా సంపూర్ణంగా సనాతనంగా ఏ సత్ఫలితాలు వస్తాయో ఒక్క అమ్మాయికి పెళ్లి చేస్తే అట్లాంటి ఫలం వస్తుందని మహర్షులు చెప్పిన మాట అండి, దేవి భాగవతం కూడా సమర్థిస్తోంది అంటే సూత్రుల వారు చెప్తున్నారు. ఇట్లా ఆ పెళ్లి చేయమని బ్రహ్మదేవుని సలహా ఇచ్చిన సందర్భంలో వాళ్ళంతా కిందికి వచ్చేశారు. వాసుకి ఈ సర్పదేవతలకు రకరకాల పేర్లున్నాయి డిక్షనరీలో, అంటే నిఘంటువులో. వాసుకి అంటే ఇకారాంతం స్త్రీలింగంగా కాదు, వాసుకుడు అన్నారు అక్కడ. వాసుకి అనేది ఒక పేరు ఆ లోకల్లో సంప్రదాయ ప్రకారంగా. వాసుకి అనబడిన ఒక కుమారుడు మిగిలాడు ఈ దేవీ భాగవతత్వంలో. వీరు ఈ ధర్మాన్ని గ్రహించిన సందర్భంలో ఈ వాసుకు అనబడేటువంటి వాడు సద్ధర్మ పరాయణత్వం కలిగినటువంటి వాడు, కాస్త పాతకాల నాటి స్వభావం కలిగినటువంటి వాడు. ఎంతసేపటికి కృష్ణ రామ గోవింద నారాయణ ఎలకాలం భగవంతుని నామస్మరణ చేసేవాడు. ఆ బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు వంశీకులు వచ్చి ఈయనతో చెప్పిన సందర్భంలో ఈయన అన్నాడు, మన దగ్గర మా చెల్లెలుంది, మా చెల్లెలకి వివాహం చేయాలని తల్లిదండ్రులు ఇప్పుడు సజీవులై లేరు. అసలు అమ్మాయి పెళ్లి చేయాలంటే మామూలు వ్యవహారం కాదు కదా, 3 సంవత్సరాలు శ్రమపడాలి, ఏమంటారు చెప్పులు ఎరిగేదాకా తిరగాలి, లేకపోతే కష్టపడాలి, చివరికి దృఢంగా నమ్మాలి, రకరకాల మాటలు వినాలి, ఇది చేస్తే పెళ్ళి అవుతుంది, ఆడపిల్ల చేయటం అంటే పిల్ల పెళ్లి చేయటం అంటే మామూలు వ్యవహారం కాదు. ఈ ఆయన పరమాత్ముడు చెప్పాడు గనక, సాక్షాత్ బ్రహ్మదేవుడు చెప్పాడు గనక ఆ అమ్మాయి యోగం బాగుంటే తప్పకుండా వివాహం చేద్దామని పరిశోధన చేస్తున్నారు. వివాహం చేయడం కోసం అల్లుడిని వెతుకుతున్నారు. ఋషి మండలంలో, ఋషి ప్రాంతంలో, అరణ్యంలో, నదీ తీరాల్లో, పుణ్యక్షేత్రంలో, సరస్సుల దగ్గర, ద్వీపాల దగ్గర, పవిత్రం నదీ తీరాల్లో చూస్తూ ఉన్నారు. పర్ణ కుటీరాల్లో మంచి పిల్లవాడు, అనుకూలమైన పిల్లవాడు, అమ్మాయిని చక్కగా కాస్త జాగ్రత్తగా చూసుకునేవాడు, మిగతా విషయాలు మనం కోరుకుంటాం అదే అక్కడ కూడా. అయితే ఇలాగా చూడగా 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 ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి కనిపించాడు, చాలా బ్రహ్మవర్చితో కూడి ఉన్నాడు, చాలా సంతోషదాయకంగా ఉన్నాడు. దొరక్క దొరక్క ఆలస్యమైన అల్లుడు ఇట్లా దొరికితే ఇంతకంటే ఏం కావాలి అని మనం ఊహిస్తే ఓ లోకంలో ఉదాహరణ ఎలా ఉంటుందో అలాగా కనిపించాడు. కానీ వీళ్ళకి కనిపిస్తోంది కానీ ఆయన ఎవరో వీళ్ళకి తెలియాలి, ఈయనెవరో ఆయనకి తెలియాలి, వీళ్ళ వంశమర్యాద అమ్మాయి స్థితి వారికి తెలియాలి, ఆయన స్వభావం వీళ్ళకి తెలియాలి అని మధ్యలో పెద్దలను తీసుకెళ్ళారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు మహర్షుల్ని తీసుకెళ్ళి, సరే ఆయన తపస్సు చేసుకుంటే, జపం చేసుకుంటే సందర్భం గుర్తిరిగి విరామ సమయంలో ప్రశాంతంగా ఉన్నప్పుడు నమస్కారం చేసి, స్వామి మా దగ్గర మా సోదరి ఉంది, ఏం పేరు? జగత్కారు. ఊ లేదండి, జగత్కారు అంటారు. ఆ అమ్మాయి పేరు అన్నాడు. నవ్వాడు ఆయన, ఏంటి జగత్కర్ నవ్వుతారేంటి అన్నాడు. ఏం లేదయ్యా, నా చిన్నతనం నుంచి నేను మాట అనుకుంటున్నాను, నా పేరు కలిగినటువంటి వధువు ఎక్కడైనా దొరికితే పెళ్లి చేసుకుంటా కానీ లేకపోతే పెళ్లి చేసుకోనని, నా పేరు ఇంకా 2 అక్షరాలు ఉన్నాయి కనుక ఇవాళ చాలా మంచి శుభముహూర్తం, మంచి సమయంలో మీరు వచ్చారు, సంతోషం బాగానే ఉంది, సరే ఏంటి మీ వంశమర్యాదలు ఏమిటి చెప్పమన్నారు. ఏం లేదన్నాడు. అయ్యా మా వంశమర్యాదలు ఏముంది, మా అమ్మాయి చాలా అమాయకురాలు, పెద్దలు ఏం చెప్తే చేస్తుంది, మీకు సేవ చేయడం వల్ల మా వంశం తరిస్తుంది, ముఖ్యంగా 2 మాటలు చెప్పారు. ఆయన అంటాడు, నాకు కూడా వంశమర్యాద ఉంది, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్మే, ఆ కారణం వల్ల 3 మాటల్లో నా మనసులో ఉండబడేటువంటి యొక్క నియమాలు చెప్తారు, మీకు మీ అమ్మాయికి ఇష్టం అయితే తథాస్తు, ఇష్టం లేకపోతే మామూలే, మీతో ఇది నాతో అన్నది. ఏంటి చెప్పమన్నారు. ఏం లేదు, నా కుటుంబంలో నాకు ప్రత్యేకించి నా వాళ్ళంటూ తపస్సు చేసుకునే సందర్భంలో, అనుష్ఠానం చేసే సందర్భంలో, హోమం చేసే సందర్భంలో వెనక ముందు ఎవరు చెప్పుకోదగిన వారంటూ నాకు సంబంధించిన వాళ్ళు లేరు గనక, ఒక్కసారి ఒక పని మీ అమ్మాయికి చెప్పమని చెప్తే బ్రతికున్నాళ్ళు ఈయన చెప్పను, ఒకేసారి చెప్పేది. ఆ పని జ్ఞాపకం ఉంచుకొని అదే సమయంలో అదే పద్ధతిలో క్రమంగా చేయాలి. రెండోసారి చెప్పడం జరిగితే మీ ఇంటికి మీ ఖర్చులతో మిమ్మల్ని తీసుకెళ్ళడమే మీరు, నేను పంపించను, ఆవిడ ఉండకూడదు. ఒకటి సరే ఆలోచించారు. రెండో విషయం, నేను గాఢంగా నిద్రపోతా, గాఢంగా తపస్సు చేస్తాను నెలలు సంవత్సరాలు, ఎన్నాళ్ళు నిద్రపోతానో గాఢంగా ఎన్నాళ్ళు తపస్సు చేస్తానో నాకు తెలియదు, నా స్వభావం అది. ఎందుకు అని మీరు అడిగితే మర్యాదగా ఉండదు కొత్త బంధువులు కనుక. ఒక విషయం, నేను నిద్రపోతుంటే మాత్రం మీ అమ్మాయి నన్ను లేపకూడదు. అయ్యా మరి కొంపలు అంటుకుపోతుంటే దేశంలో ప్రమాదం వస్తే కూడా లేపకూడదా అని ఒక ఆయన ధైర్యం చేసి అన్నాడు. దేశం ప్రమాదం అయితే నాకే సంబంధం, దేశం కోసం నేను పుట్టలేదు కదా, నేను పరమార్థతత్వం కోసం పుట్టినవాడిని. దేశం ప్రమాదంతో నేను నిద్రలేస్తా అంటయ్యా, ఎదురింట్లో నీళ్లు తగలబడితే నేను నిద్రలేస్తాను, లేవను. నా పద్ధతి బాగా జ్ఞాపకం ఉంచుకోండి, రాసుకోండి కాగితం మీద అన్నట్టు గట్టిగా చెప్తున్నాడు ఆయన. పెళ్ళికొడుకు తరఫున కదండి మాటలు గట్టిగా ఉన్నాయి. ఇలాగ అనేటప్పటికీ అయితే ఏమిటి స్వామి అన్నాడు, ఏం నిద్ర లేపకూడదు. ఒకవేళ పొరపాటున మీ అమ్మాయి చిన్నతనమో తెలివి తక్కువతనమో తెలియకో వాళ్ళని చూసి వాళ్ళని చూసి లేపిందనుకోండి, స్వస్తి, ఇక వెళ్ళిపోవడమే మీ అమ్మాయి మీ ఇంటికి, ఖర్చులు మేమే జాగ్రత్త అంటే భావం కదా. అంత కఠినంగా ఉంది మాట, పెళ్లి కొడుకు వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు స్వామి మహర్షి ఉండి. ఇక మూడో విషయం ఏం చెప్తున్నాడే అంటే, ఎప్పుడైనా ఎవరైనా అతిథి కానీ అభ్యాగతి కానీ వస్తే వారిని నా సంప్రదాయానికి లోపం లేకుండా బాగా మర్యాద చేయాలి. ఒకవేళ నిద్ర లేపిన తర్వాత నేను ఏదో ఒక్కటే మాట అంటాను, ఆ మాట కట్టుబడబడాలి. సౌఖ్యం చేశాననుకోండి, ఏ నిద్ర లేచిన తర్వాత నువ్వు నా ఇంట్లో ఉండకూడదని వెళ్ళిపోవడమే. నేనేదో మాట అంటాను, ఏమండి స్వామి మీరు ఏమంటన్నారండి, నాకు అర్థం కాలేదండి సంస్కృతంలో, మీరు ఏ మంత్రం అన్నారండి, ఆశీర్వచనం చేశారా, మళ్ళీ ఏమన్నా నన్ను పిలిచారా, నన్ను ఏమైనా సౌఖ్యం చేసి పిలిచారా, ఇట్లాంటి యొక్క తెలివి తక్కువ మాటలు నాకు పనికిరావు, నా కోపం ఎక్కువ. నా కోపం వచ్చినప్పుడు ఏమండి మీ గృహిణిని కదా, మరి మీరు పెద్దవారై తపస్సు చేసుకుంటూ బ్రాహ్మణులై తన కోపమే తన శత్రువు కదా, కోపం ఆయుష్ క్షీణింపజేస్తుంది కదా, ధర్మశాస్త్రాలు నాకు చెప్పకూడదు. నా కోపం ఎక్కువ, నా కోపం వచ్చినప్పుడు మీ అమ్మాయి కనిపించినా నా కోపానికి పాదాక్రాంతులు కావాలి, నేను బ్రతికుండగా ఈ జీవుడు శరీరంలో ఉండగా ఏమండి మీ కోపం ఏంటి, బ్రాహ్మణుల కోపం ఏమిటండి, బ్రాహ్మణులు శాంతి కలిగిన శాంతి దయా సత్యము క్షమ బ్రాహ్మణుల గుణాలు కదా, మీరు జ్ఞానం కలిగి కోపగించుకుంటే ఇంటా నేను ఎక్కడికి పోతాను, నాకెవరున్నారు, మీరేగా సర్వం, మీరేగా ఈ వేదాంతాలు నాకు చెప్పకూడదు. జ్ఞాపకం ఉన్నాయా, అయ్యా జ్ఞాపకం ఉన్నాయి, మీకు ఇష్టమేనా, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తూ ఉన్నారు, చేతులు పెట్టుకున్నారు, ఆ గేటు దారంటే అక్కడ దాకా వెళ్ళారు, అదే గుసగుసలాడుకున్నారు, మొత్తానికి వచ్చారండి. అయ్యా స్వామి ఇష్టమే స్వామి, ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ వంశీకులు ఎవరో, ఇదిగో వాసుకి అనబడేటువంటి సోదరుడు అండి, ఏమయ్యా నీకు ఇష్టమైన అర్థమైందా నా భావన, మూడు విషయాలు అయ్యా అర్థమై, ఈ ధర్మానికి కట్టుబాటు పడ్డారా, కట్టుబాటు పడ్డారు, జాగ్రత్త వెళ్ళి రావచ్చు, ఇక మిగతా ఏర్పాటు చేసుకోండి మీరన్నాడు. ఇంటికి వెళ్ళారు, ఆ అమ్మాయితో చెప్పారమ్మా మహర్షి గారు, మహర్షి అంటే ఈ లోకంలో సమస్త దేవతల అంశతో కూడినటువంటి యొక్క ధర్మం అనుభవిస్తున్నటువంటి వారు, వారి దర్శనం వల్ల వారి కరుణ వల్ల ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది, దేశం కుటుంబం కాదు మాత్రమే కాదు. కనుక నువ్వు చిన్నదానవు, మూడు విషయాలు ఆయన చెప్పారు, ఒకసారి పని చెప్పిన తర్వాత రెండోసారి చెప్పరట, నువ్వు బతికనున్నాళ్ళు ఆయన దగ్గర వివాహం నిజంగా జరిగితే రోజు రోజు చెప్పడం లేదు, అలాగే ఆయనకు కోపం చాలా ఎక్కువట, నువ్వు బ్రతికుండగా ఎప్పుడు కూడా ఆయన్ని ఏ స్థితిలో కూడా ఏమండి మగవాళ్ళు మీ కోపం ఎందుకండి, కోపం మా సొత్తు కదా అని మీరు అనకూడదు. తర్వాత ఇక మూడో విషయం, ఇక ఎప్పుడైనా నిద్రపోతూ ఉంటే గంభీరంగా స్వామి నిద్రపోతున్నారు కదా అని చెప్పి నిద్రాభంగం చేయకూడదు. ఇలాంటి సందర్భంలో మీ అమ్మాయి వెళ్తుంది, ఈ దీనికి వ్యతిరేకంగా చేస్తే వెళ్ళేటప్పుడు నేనైనా రెండు మాటలు అంటాను, లేదా ఒక మాట అంటాను, ఏమండి మీరు ఏమన్నారు నన్ను రమ్మని పిలిచారా ఉండమన్నారా అని మళ్ళీ వెనక తిరిగి రాకూడదు. ఇదండి షెడ్యూల్ రూల్స్, భావం మీకు అర్థమైంది కదా, కథాభావం చెప్తున్నాం. అయితే ఇలా అనేటప్పటికి వాళ్ళు తథాస్థరుకున్నారు, వచ్చిన వేళ బాగుంది, మహామంగళయాగంలో రేపు శుక్రుడి గురించి మనం ప్రార్థన చేసి హోమం చేయబోతున్నాం కనుక స్త్రీకారకుడు సప్తమ స్థానంలో శుక్రుడు, శుక్రగ్రహం స్త్రీల గురించి 90 భాగాలు చెప్తుంది, 10 భాగాలే పురుషుల గురించి చెప్తుంది, కనుక చూడండి శుక్రుడు ఇక్కడ కూడా ఆవరించాడు ఇప్పుడు, అందుకు చెప్పుకొచ్చింది కథాభాగం. ఏమండి స్త్రీకి చాలా ప్రధాన వ్యక్తి శుక్రుడు, శుక్రుడు వల్ల స్త్రీ చిత్తం పురుష భాగ్యం గృహలక్ష్మి అంటారు, 18 రకాల ఐశ్వర్యాలు వస్తాడు శుక్రు అనుగ్రహం వల్ల. ఇక్కడ కూడా మనకు ఆ యోగం మహామంగళ యాగం అంటంలో అనుమానం తగలటం లేదు ఇక్కడ. సరే తర్వాత అలాగే చెప్పేటప్పుడు వెళ్ళారు, సరే ఏదో రాబోయే శ్రావణ మాసం ఆషాఢ శూన్యమాసంగా అలాంటి సద్భావంతో పెద్దలతో సంప్రదించారు, ఊళ్ళో నలుగురితో చెప్పారు, అమ్మయ్యా మా సోదరికి పెళ్లి జరుగుతుంది, మహానుభావుడు మహర్షి, ఏమయ్యా కులం గోత్రం పేరేమన్నా తెలుసుకున్నారు, అయ్యోయో తెలుసుకున్నామండి, ఇంకా తెలుసుకునేది ఏముందండి, మా అమ్మాయి పేరు జగద్గురు జగత్కారు, వారి పేరు జగత్కారుడు, డుమువులు ప్రథమాక్తి పురుషపరం ఉకారాంతం అని అలాగా చెప్పేటప్పటికీ సరే మొత్తానికి సంతోషించారు. ఒకే పేరు ఏకనామం సదాప్రీతి. జ్యోతిష్ శాస్త్రంలో సామాన్యంగా కొత్త సంబంధం చూసేటప్పుడు ఏమండి అబ్బాయి అమ్మాయి కలుస్తుందా ఏమంటారు, ఏదో అవి ఏవో గణాలు మార్కులు గుణాలు అంటారు, అవి మొత్తాన్ని పంచాంగం అనుకూలంగా ఉందా సంబంధం నిశ్చయం చేసుకోవచ్చు అని పెద్దలు అడిగే సంప్రదాయం కస్తోకొస్తో ఈనాడు ఉంది, ఆనాడు ఉంది, ఇంకా ఈనాడు ఎక్కువగా ఉంది. అయితే ఆయన ఏకనామం సదాప్రీతి, ఒకే నామం కదయ్యా, ఒకే పేరు కనుక ప్రీతికరమైంది అనుమానం లేదని చెప్తారు ఓవరల్గా చెప్పే మాటది. అయితే అలాగా చెప్పిన సందర్భంలో వాళ్ళు తగినటువంటి ఏర్పాటు చేసుకున్నారు, కాలం అనుకూలించింది, ఆ యొక్క పరమేశ్వరి కృపాకటాక్షం సమస్త దేవతల కృపాకటాక్షం వల్ల వాళ్ళకి వివాహ యోగం కలిగింది. సంప్రదాయ ప్రకారంగా వగైరాలు వేడుకలన్నీ అయిపోయినాయి మంగళాంతంగా. సందర్భంగా ఇక మహామునులైనటువంటి పెద్దల సమక్షంలో వీళ్ళిద్దరూ కూడా నూతనంగా కాపురం పెట్టుకుని కాలక్షేపం చేయవలసినటువంటి ఆవశ్యకతలో కార్యక్రమం ప్రారంభమైంది. ఆషాఢ మాసం పోయి శ్రావణ మాసం లాగా ఆ రోజుల్లో చరిత్రలో శుభప్రదమైన కార్యాలు ప్రారంభమైనాయి. రావడంతో ఈయన పొద్దునే 3 గంటలకే నిద్ర లేవడం, గంగా స్నానం చేయడం, 4 గంటలకు రావడం, సంధ్యావందనం చేయడం. అలాగే సంధ్యావందనం ఎప్పుడు చేయాలంటే ఉత్తమ లుప్త తారక నక్షత్రాలు ఉండగా సంధ్యావందనం మొదలుపెట్టాలి. సూర్యోదయం వేళకి సూర్యోపస్థానం చెప్పాలి. సంధ్యావందనం 3 రకాలుగా ఉంటుంది. సరే పెద్దలకు తెలుసు కనుక, అంటే సంధ్యావందనం ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే సంధ్యావందన ఫలం రాదు, నిద్రలేచిన తర్వాత మోహం కడుకుని స్నానం చేసి సంధ్యావందనం చేయడం అనేది ఈ లోకంలో ఎక్కడైనా అలవాటు పొరపాటున ఉండవచ్చేమో, కానీ శాస్త్రం ఏం చెప్పారంటే ఉత్తమ లుప్త తారక అంటే ఆ చుక్కలు మనకు కనిపించకుండా భారత కాలమాన ప్రకారంగా వెళ్ళేటప్పటికి సంధ్యావందన నిమగ్నుడై ఉండాలి. సంధ్యాదేవి 3 రకాల అవతారాలతో ఉంటుంది. ఒక్కొక్క రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సంధ్యాంతర్పయామి, సావిత్రీంతర్పయామి, గాయత్రీంతర్పయామి, నిమృజీంతర్పయామి. ప్రాతకాలంలో సంధ్యాంతర్పయామి, సావిత్రీంతర్పయామి, రౌద్రీంతర్పయామి, నిమృజీంతర్పయామి. సంధ్యాంతర్పయామి, సరస్వతీంతర్పయామి, వైష్ణవీంతర్పయామి, నిమృజీంతర్పయామి. తర్పణ అంటే ఇక్కడ తృప్తి, తర్పణ అంటే తృప్తి, తర్పణ అంటే ఇంకో రకంగా భావించకూడదు. తర్పణ అంటే దేవతలకు తృప్తి కలిగించే శబ్దానికి పరిభాషలో తర్పణ అంటారు. అలాంటి యొక్క ఆ సంధ్యాదేవి ప్రీతికరంగా ఈయన ఒకనాడు సంధ్యావందనం చేశాడు, జపం చేశాడు. కొత్తగా వచ్చిన పెళ్లి కూతురు ఎవరు చెప్పక్కర్లేదు, కాస్త కుస్త ఆయన భావన తెలుసుకుంది, భయపడుతోంది, చిన్నపిల్ల వెనక ముందు పెద్దవాళ్ళు ఎవరు లేరు, మొత్తానికి పరిచర్య చేస్తుంది. అగ్నిహోత్రం దగ్గర ఆవు పేడ తోడికింది, ముగ్గులు పెట్టింది, తోరణాలు కట్టింది, ఆవుకు పూజ చేసింది, మహానైవేద్యం తయారు చేస్తోంది, నెయ్యి తెచ్చి పెట్టింది, దర్భలు తెచ్చింది, పువ్వులు తెచ్చింది, వగైరాలు గంధం స్థానంతో గంధం తీసింది. మన వాళ్ళు గంధం తీస్తారు ఇళ్లలో, గంధం తీసేటప్పుడు బాగా పట్టుబట్టి గంధం తీయాలి. అసలు గంధం తీసే అలవాట్లు ఇప్పుడు పోయినాయిగా, కారణాలు ఏమిటంటే డబ్బాల్లో వస్తుంది. గంధం తీయడం వల్ల ఈ భాగానికి మంచి శక్తి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసారం బాగా ఉంటుంది. ఇక్కడ రక్త ప్రసారం బాగుంటే నాభిస్థానం దగ్గర నుంచి ఈ భాగం వరకు అనుకూలమైన ఆరోగ్యం ఉంటుంది, శుద్ధమైన రక్తం ఉంటుంది. ఇక డబ్బాల్లో గంధం కలిపి ఏళ్ళతో ఇట్లా పెడితే నేను చెప్పక్కర్లా, తమరికి తెలుసు. దీనిలో నింద్య భావం కాదు సుమా, లౌకిక ప్రపంచంలో సంస్కృతి ఎంత వెనక్కు పోయిందనే ఆవేదనతో పెద్దలు సభాముఖంగా చెప్పవలసిన మాటది. సరే అలాగా గంధం తీస్తూ కూడా ఆ సరే తీసే వాళ్ళ గురించి మనం చెప్పుకునేటప్పుడు గంధం మామూలుగా స్నానం పెట్టుకొని ముందు పెట్టుకుని స్నానం కడగాలి. నిన్న పెట్టినటువంటి స్నానం మీద కాస్త నీళ్లు తల్లి తీస్తారు కొంతమంది, సరే అది వేరే విషయం. స్నానం శుభ్రంగా కడగాలి. స్నాన అంటే ఈశ్వరుడు, ఆ గంధపు చెక్క అంటే పార్వతీదేవి. ఆ గంధం తీయబోయేటప్పుడు సామాన్యంగా ఎట్లా తీస్తారు అంటే ఇట్లా తీస్తారండి, అంటే కుడి చేతి నుంచి ఎడం వైపుకి అప్రదక్షిణంగా ఇలాగా తీస్తారు. ఇది పితృకాల్యారు పనికి రాదు, రాక్షసులకు పూజ చేసినట్టయితే దురదృష్టం వాళ్ళకి పనికొస్తుంది గంధం. అయితే ఎలా తీయాలి, కుడివైపు నుంచి ప్రదక్షిణ పురస్సరంగా తీయాలి. పట్టు వస్తుందా రాదా, ఆలస్యం అవుతుందా లేదా, స్నాన చెక్క బాగుందా లేదా, అది వేరే విషయం మనం చూసుకోవచ్చు. అలాగా తీసినటువంటి గంధం సరాసరి గంధం తీసి గిన్నెలోనో పళ్ళెల్లోనో అంతే ఉంటారు ఆ ప్లేట్లోనో పెట్టకూడదు. తీసినటువంటి గంధం చెక్క మీద పెట్టాలి ముందు, అంటే శక్తి కదా అమ్మవారు, ఆమె శక్తి వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో కూడినటువంటి యొక్క సరసమైనటువంటి యొక్క సనాతనమైన చిత్కలతో కూడిన అంశ పరమేశ్వరికి పరమేశ్వరుడికి పూజ్యభావంతో ఇవ్వబోతున్నాం కనుక ఆమె శక్తిని సమ్మేళనం చేసి ఆమె శక్తిని గుర్తెరిగి ఆమె శక్తిని సేకరించి ఆమె శక్తిని సమ్మేళనం చేసి తద్వారా గంధం పెట్టాలి. సంప్రదాయం గురువుగారు ఏదో చెప్పారనుకుంటే క్షమించారు, ఏదో చెప్పడం కాదు మరి, పనికిరాని విషయం కదా. కనుక ఇలాంటి పనులన్నీ ఆమె యథాప్రకారంగా చేస్తోంది సక్రమంగా. సరే 2వ రోజు దాకా బాగానేది, 3 రోజులు అయింది, 16 రోజులు పండుగ అయిపోయింది, నెల అయిపోయింది, ఆషాఢం వెళ్ళి శ్రావణం వచ్చింది అనుకోండి, కాసేపు నెల దాటి మళ్ళీ లేకపోతే శ్రావణం వెళ్ళి ఆశ్వీజం వచ్చింది. కాలగర్భంలో చరిత్రలో వచ్చేటప్పుడు ఈయన బాగా మరి పవిత్రమైన మాసాల్లో మహర్షులు ఘనమైన తపస్సు చేస్తారుగా, ఇప్పుడు రోజువారీగా చేయకపోయినా పర్వదినాల్లో మనం కాస్త అప్రమత్తతగా ఉండి ఏదో దైవకారం చేయాలి, శివానుగ్రహం పొందాలి, సోమవారి అనుగ్రహం పొందాలి, ఇలాగ అనుకుంటాంగా ఇవాళ పండుగని. అలాగే అనుకున్న సందర్భంలో బాగా 5 రోజులు 3 రోజులు దీక్ష పెట్టుకుని ఏదో తపస్సు చేశాడేమో పురశ్చర్యలాగా. పురశ్చర్య అంటే ఒక మంత్రాన్ని గురువుగారి ముఖత మనం చెవులో ఉపదేశ రూపకంగా పొందినప్పుడు దాన్ని ఒక అక్షరానికి లక్ష చేసేదానికి పురశ్చర్య అంటారు. ఈ 20వ మహాయుగంలో కలియుగంలో ఇలాంటి పురశ్చర్య ఒక మారు కనుక చేసినట్లయితే 4 మారులు చేసిన ఫలితం అన్నారు. కనుకనే కలియుగంలో ఒక పొండో ఒక వస్త్రమో ఒక కార్యమో చేస్తే చతుర్గుణ ప్రోక్తం దైవ కార్యాల్లో 4 రెట్లు ఎక్కువ ఫలం భావించమన్నారు. కనుకనే అక్షర లక్ష అని లక్ష మార్లు మంత్రానుష్ఠానం చేసి దానిలో దశాంశం మరి తర్పణం చేసి దానిలో దశాంశం హోమం చేసి దానిలో దశాంశం అన్నదానం చేసే సందర్భంలో దానిలో దశాంశం పదోవంతు దశాంశం అంటే పదోవంతు దక్షిణాదానం చేసే సందర్భంలో ఒక విషయం ఏం గ్రహించాలి అంటే మనం ఈ చేసేటువంటి యొక్క తపశ్చర్యతో పాటు లక్షతో పాటు ఒక 24వో 20వో ఎక్కువ చేయాలండి. ఎందుకంటే శాస్త్రీయబద్ధమైనటువంటి యొక్క ఆసనాల మీద కూర్చొని శాస్త్రీయ మర్యాదతో అందరూ కూడా చేసేటువంటి సాంఘికపరమైనటువంటి అవకాశాలు మనకు ఒక్కొక్క సమయంలో వీలు పడకపోవచ్చు కనుక అలాంటి దోషాలు మనకు ప్రాప్తం కాకుండా ఉండడం కోసం ఆ దోష నివృత్తి ద్వారా మనం చేసినటువంటి యొక్క ఆ పురశ్చర్య పరిపూర్తి సత్ఫలితం మనకు నిజ జీవితంలో ఇవ్వడం కోసం ఒక 20,000 ఎక్కువ చేయాలంటే 120,000 చేస్తే లెక్క మాత్రం 100,000 వేస్తాం. చిన్న ఉదాహరణ, 108 పూసలు మనం మాల గనక తిప్పినట్లయితే 108 లెక్క వేయం, 100 లెక్క వేస్తాం, అష్టోత్తర శతం ఇలా సరే. దానికి ఏవో కారణాలని మొత్తానికి ఇలాగాను. అయితే ఇలాగ ఆయన ఒక పురస్థిరి లాంటిది ఏదో మహామంత్రానుష్ఠానం చేసినటువంటి వాడై బాగా అలసిపోయినాడు, నిద్ర పట్టింది అంటే భోజనం చేశారు అలసిపోయినారేమో, శరీరానికి మరి శరీరధర్మం ఉంటుందిగా, నిద్రపెట్టింది. ఆ నిద్రపెట్టినటువంటి సందర్భంలో బాగా గురకలు తీసి నిద్రపోతున్నారంటారు చూడండి, అలాంటి యొక్క నిద్ర ఘనమైన గొప్ప నిద్రపోతున్నాడు ఆయన. గురకలు తీస్తున్నాడా అనే మాట మీరు అడగకూడదు, ఇక్కడ లేదు. అంటే మొత్తానికి నిండుగా నిద్రపోతున్నారు బాగా. ఆ నిద్రపోతున్నటువంటి సందర్భంలో ఆయన స్థితి చూసినటువంటి ఆమె సాయంత్రం సరిగ్గా 5:30 అయింది ఓ రోజు జీవితంలో. అయితే ఈమెనుకుంది అటు ఇటు తిరుగుతోంది, అటు ఇటు చూస్తోంది, కాస్త పొద్దుపోతే ఎవరైనా జనసంచారం కనిపిస్తుందో కానీ ఆ సమయంలో ఈమెకి ఎవరు సంబంధించిన వాళ్ళు శ్రేయోభిలాసులు పరిచయస్తులు ముఖ్యులు కనిపించలా. సరే ఏం చేయాలో తోచక కొంగు పట్టుకుంది, నోట్లో కొరుగుతోంది, మొత్తాన్ని తిరుగుతోంది, చీర కొంగు పట్టుకుంది, ఇలాగా ఏమంటారు తోచకపోతే ఇలాగా మడతలు వేస్తూ ఉంది, మొత్తాన్ని తిరుగుతోంది, ఏం తత్రపాటు పడుతుంది, అటు ఇటు తిరుగుతుంది, చప్పట్లు కొట్టింది, దగ్గరకు వచ్చి స్వామి 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 ధ్యాస ఎక్కడుంది, నిద్రావస్థలో ఉన్నారు స్వామి. కారణం ఏమిటి, 5:30 సంధ్యా సమయంలో మరి నిద్రపోకూడదు, 8 రకాల దరిద్రాలు, ఇదొక దరిద్రం, సింహద్వారం మీద కూర్చొని మాట్లాడకూడదు, ఇదొక దరిద్రం, నోటితో గోళ్లు తీయకూడదు, ఇదొక దరిద్రం. సరే ఇట్లాంటి సందర్భంలో మొత్తానికి స్నానం చేసినటువంటి తల మీద నీళ్ళు నేల మీద పడుతూ నడవకూడదు, ఇదొక దరిద్రం, నడుస్తూ పుస్తకాలు చదువుకోకూడదు, ఇదొక దరిద్రం, అన్నం తింటూ గ్రంథాలు చదవకూడదు, ఇదొక దరిద్రం, ఏవో చెప్పారు మొత్తానికి లక్షణాలు. స్నానం చేయకుండా 2 రోజులు ఒకే బట్టను కట్టుకోకూడదు, ఒక రోజులో కట్టుకున్న బట్ట మంచిగా చెడ్డ ఉతుకుని వెళ్ళి కట్టుకోవాలి, ఇదొక కట్టుకుంటే దరిద్రం, ఏది ఉతకకుండా నిన్నటి గుడ్డ, ఇలాంటి లక్షణాలతో చెప్పినటువంటి నియమాలు ధిక్కరిస్తూ సంధ్య చేయకపోతే ఎలాంటి మహానుభావుడైనా కూడా చేయబోయే ఆ యొక్క నిత్య నైమిత్తిక కర్మకర్మలు ఏవైతే ఉన్నాయో సొంతానికి కానీ పరమార్థికంగా కానీ దేవతాపరంగా కానీ అధికారం లేదు, అంటే చేయడానికి అనర్హత, నిష్ఫలమైపోతాయి అవి. సంధ్యావందనం చేయకపోతే ఇక ఉపయోగం లేదు, సంధ్యావందనం చేయకపోతే మొట్టమొదటి ఏమిటంటే జ్ఞానం శూన్యమైపోతుంది, బ్రాహ్మణత్వం పోతుంది. బ్రాహ్మణత్వం అంటే జ్ఞానం శూన్యమవుతుంది. ఇక జ్ఞానం శూన్యమైన తర్వాత మిగిలేదేమిటి, రక్తమాంసకూడన శరీరం. కనుక పైగా కర్మలోపం కాకూడదు, ఏది చేయాలన్నా ఎలాంటి పండితుండైనా సంధ్యావందనం చేయాలి. కనుక అహరా సంధ్యాముపాసీత, అయ్యా నాకు ఒంట్లో బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, మా పిల్లలం మేము పోటాడుకున్నాం, ఇలాంటి మాటలు కాదు, మీరు సంధ్యావందనం చేయవలసిందని శాస్త్రకారులు ప్రోత్సహించి చెప్తున్నారు. సకాలంలో సంధ్య, 3 పూటల సంధ్య. ఇలాంటి దానిలో ప్రాయశ్చిత మంత్రాలు ఉన్నాయి, చేయకూడని అపరాధములు మనకు మళ్ళీ సుగతులు కలిగించడం కోసం, అలాంటి యొక్క సంధ్యావందనం చేయడం కోసం ఆదుర్దాపడి దగ్గరకు వచ్చి చుట్టూ తిరిగి స్వామి 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 భర్తను పేరుతో పిలవకూడదుగా. ఇంకోటి గమనించండి, సభాంభంగా చెప్తున్నాం, భార్యని కూడా పేరుతో పిలవకూడదు. కారణాలంటే కారణాలు చెప్తే రేపు మమ్మల్ని పురాణం చెప్పనివారు మీరు, ఇక చాలు లేండి అంటారు, అంటే పరికిరాదు అంతే చెప్పుకోవాలి మనం సుహృద్భావంతో. కనుక అలాంటి సందర్భంలో ఇక ఈ స్వామి స్వామి అంటుంటే భర్త పరమేశ్వర స్వరూపం కనుక పరమాత్మ కనుక స్వామి స్వామి అంటుంటే స్వామి అసలు మన ధ్యాస మన స్థితిలో మామూలుగా ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుధ్వజ అంటే వెంకటేశ్వర స్వామి లేస్తాడు కానీ అమ్మవారు లేస్తుంది కానీ లేచే పరిస్థితి లేదు. ఏం చేయాలో తచ్చగా పుట్టింటి వాళ్ళని స్మరించింది, అయ్యో నా సోదరుడు ఉంటే మా భర్తను లేపేవారు కదా, కాస్త మగవాళ్ళు ఉంటే ధైర్యంగా ఉండేది కదా, ఆలోచించి ఆలోచించి నేను ధర్మపత్నిని నా స్వామికి ధర్మం రక్షత రక్షత అని ధర్మం సంధ్యావందనం కంటే మించినటువంటి ధర్మం ఏముంది కనుక ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా పుణ్యం చేసినా పరమార్థం చేసినా కనుక ఇలాంటి యొక్క ఈ ధర్మాన్ని నేను ధిక్కరించినట్లయితే నా భర్త ఆయుష్ తగ్గుతుంది, నా భర్త ఆయుష్ చేస్తే నా బ్రతుకుకు భవిష్యత్తు లేదు. భర్త ఆయుష్కాముడై ఉండాలి, భార్య ఎలాంటిదనే విషయం కాదు, ఎలాంటిదైనా అనుకూలవతి భర్త ఆయుష్కాముడై ఉండాలి, అప్పుడే ప్రపంచానికి శోభ, సంప్రదాయానికి శోభ, నిజ జీవితంలో ఈ శరీరానికి శోభ. ఇలాంటి ధర్మములో మా పెద్దలు మా కాస్తో కుస్తో చెప్పగా ఇప్పుడు ఈ స్వామిని నిద్ర లేపితే ఏమవుతుంది అనే భావన రాలా. నిద్ర లేకపోతే, నిద్ర లేపకపోతే మా జీవితం వృధా అవుతుందని ప్రయత్నం చేసి మొత్తానికి ఆమె ఆ పైన పడుకున్నటువంటి సందర్భంలో ఆ పైన వేసుకున్నటువంటి ఉపవాసంతో ఒక లాగు లాగింది అండి. అంటే నిద్ర లేపే పద్ధతి, ఇక చేత్తో లాగడం స్త్రీ కనుక సంప్రదాయంలో కొంచెం సందర్భాలు ఉంటాయి కనుక. లాగేటప్పటికీ ఆయనకి కాస్త మెళుక వచ్చి అటు ఇటు చూశాడు. చూసిన సందర్భంలో ఏమి కనిపించింది, అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. ఆయన అన్నాడు అస్థి అన్నాడు, అంటే వెళ్ళిపో ఉంది, వెళ్ళిపో కోపంతో అంటారు కదండి వెళ్ళిపో అంటూ ఉంది అన్నాడు. వెళ్ళిపో అనేది ఏముంది ఇంకా, పాత నియమ ప్రకారంగా మరి మాటకు కట్టుబాటు పడాలిగా, సత్యం వదా ధర్మం చెరవ కదా, సత్యం వధ అధర్మం చెరవ కాదు కదా, ఏమండి సత్యం ఏదో వేదమాత చెప్తుందిగా. ఆ ప్రకారంగా వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. పాతకాలంలో కాస్త పాత రోజుల్లో ఉదాహరణకి అప్పుడు నగరాలు మనకు తోచవో తెలియవు కనుక ఇంతగా విస్తృతం లేదు కనుక పల్లెటూర్లలోనే జీవనాలు కనుక ఎక్కువ భాగం ఆ గ్రామీణ పద్ధతిలో స్త్రీ ఎక్కడికైనా వెళ్ళినట్లయితే మూడు వస్తువులు తీసుకెళ్లేదు ఇంటి నుంచి, ఆ చీర కొంగిన పసుపు, ఆ పక్కన కొంగనేమో ఆ లోపల ఉన్న తులసి చెట్టు మట్టి, ఇక పోతూ పోతేనేమో ఇంట్లో ఉండబడేటువంటి యొక్క ఆ ధనంలో ఆవాల కిందనో ఉప్పు కిందనో దాచిపెట్టుకునే డబ్బుల్లో కాన్లు, ఇక అంతకంటే మనం వెనకెళ్ళలేము, బేడాలు కాన్లు నయాపిస్తులు అంటే ముందు ముందు అందుకంటే ఉన్నది ఏదో ఒక ఆ దేవుడి దగ్గర పెట్టిన ఒక డబ్బు, పెద్దవాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కంగును కట్టుకు వెళ్ళేవాళ్ళు. ఇది ఏంటయ్యా అంటే ఎందుకో ఆ పసుపుతో ఎక్కడైనా ఆ చెరువు కానీ నది కానీ స్నానం చేయడానికి, స్నానం చేసిన బ్రాహ్మణుడు కనిపిస్తే దక్షిణ ఇవ్వడానికి, అలాగే ముఖానికి స్నానం చేసేటప్పుడు పసుపు పూసుకొని స్నానం చేయకూడదు ఆడవాళ్ళు భారతదేశంలో, పసుపు రాచుకోవాలి ముఖానికి, పాదాలకి పసుపు రాచుకోవాలి, శరీరానికి పసుపు రాచుకోవాలి, రెండు మార్లు స్నానం చేయాలి, స్నానం చేస్తూ మాట్లాడకూడదు, శుద్ధమైనటువంటి మేగడ కానీ వెన్న కానీ కలిపి పసుపు రోజు దాచుకొని స్నానం చేస్తే ఆరోగ్యం, ఎక్కువ మాట్లాడకూడదు ఇక తోకలు చాలా ఉన్నాయి ఏమండి. కనుక అలాగే పసుపు రాచుకొని స్నానం ఇవన్నీ తీసుకెళ్లి అలవాటు ఉండేది. ఆ పుట్టమట్టి ఎక్కడైనా చల్లి అక్కడ కూర్చొని జపం చేసుకునేవాళ్ళు కృష్ణారామ గోవింద అని వినియోగం ఉండేది మొత్తానికి. తెలివి తక్కువతనం అనుకోకూడదు. తులసి చెట్లు ఉన్న చోట తులసి మట్టి, ఆ తులసి మట్టికి నమస్కారం చేస్తారే తీసుకెళ్లేవాళ్ళు. అలాగే అస్థి వెళ్ళు అస్థి 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 అన్నాడు. అస్థి అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఉంది అని మన తెలుగు భాషలో. ఏముంది అంటే దీనికి 96 రకాల కారణాలతో సందర్భాన్ని బట్టి అర్థం మనం నిర్ణయం చేసి స్వీకరించాలి, అంటే గ్రహించాలి తీసుకోవాలి. అస్థి అంటే ఉంది వెళ్ళమన్నాడు. అప్పుడు ఏం చేయాలో తోచక సరే ఎవరో ఋషికుమారులు లాంటి వాళ్ళు కనిపిస్తే అయ్యా నా పరిస్థితి ఇది, స్వామివారికి కోపం వచ్చింది శ్రీవారికి, ఇక నేను ఉండి ప్రయోజనం లేదు, వంశమర్యాద ధిక్కరించిందాన్ని అవుతాను, భర్తకు అనుకూలం కాకుండా భర్త చెప్పగా కూడా నియమాన్ని ఒప్పుకొని పెద్దల సమక్షంలో ప్రామాణికంగా జీవితాన్ని ఆజన్మాంతం భర్త పాదాలకు అర్పించినటువంటి యొక్క నేను భర్తను నిద్రాభంగం చేసిన పాపం నాకు వచ్చినా సరే భర్తకు కర్మలోపం కాకూడదని సద్ధర్మపత్నిగా ధర్మ ప్రోత్సాహంతో నేను నిద్ర లేపినందుకు ఇలాంటి యోగం పట్టించాడు పరమేశ్వరుడు, అయినా ఆ పరమేశ్వరుడే నన్ను సంరక్షించుగాక. పరమేశ్వరుడు పరంగా ఉండే ఈశ్వరుడు మంచి చెడ్డలు చూస్తుంటాడుగా, తలుపులు వేసుకున్నా లైట్ తీసినా మంచి చెడ్డలు తెలుస్తాయిగా, మనస్సు ఆయన ఇచ్చిందేగా, బుద్ధి ఆయన ఇచ్చిందేగా, ఆయుష్ ఆయన ఇచ్చిందేగా, కర్మఫలం ఆయన ఇవ్వాల్సిందేగా. కనుకనే ఏతత్ఫలం పరమేశ్వరార్పణం కృష్ణార్పణం అంటూ ఉంటాం మనం, చివరికి జపం చేసో తపస్సు చేసో ఇదంతా కూడా పరమాత్మకి అర్పించామంటాం. కనుక అలాంటి సందర్భంలో ఆమె అడిగాడు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన సందర్భంలో సోదరుడు గ్రహించి విషయం అడిగాడు. సరే జరిగిన విషయం ఏదో ఆమెకు తోచిన పద్ధతిలో చెప్పింది. అప్పుడు అనుకున్నాడు అయ్యయ్యో ఎంత పొరపాటు పడ్డాం, లేకపోతే బాగుండేది అంటే అసలు సంధ్యావందనం పోతే మళ్ళీ ఒడుగు చేసుకోవాలి లెక్క ప్రకారం, సంధ్యావందనం రెండు మూడు రోజులు సంధ్యావందనం మళ్ళీ ఒడుగు చేసుకోమని, అంటే ఒడుగు చేసుకుంటే ఇక గాయత్రి జపం చేయక్కర్లేదు అని కాదు, అంతా మామూలుగా వర్తించాలని. సంధ్య చేయకుండా ఉండకూడదు, సంధ్య చేయకుండా భోజనం చేయకూడదు, సంధ్య చేయకుండా ఉన్న బ్రాహ్మణుని దర్శించకూడదు. ఈ మాట అనకుండా అంటారు మంచి బ్రాహ్మణుడికి నమస్కారం చేయనిదే గుర్తు అంటారు. అంటే మంచి బ్రాహ్మణుడికి నమస్కారం చేయనిదే గుర్తు అంటే ధర్మాచరణ లేక పాపభీతి లేనటువంటి బ్రాహ్మణుడికి నమస్కారం చేయకూడదు అని స్పష్టంగా చెప్పలేక మంచి బ్రాహ్మణుడు అనిపించుకోవాలి అనేదే లోకం యొక్క ఉద్దేశ్యం. ఇలాంటి సందర్భంలో ఈమె గారు వెళ్ళిన సందర్భంలో వాళ్ళంతా కూడా సంబంధించిన వాళ్ళతో సంప్రదించి అయ్యా అమ్మాయికి ఇట్లాంటి కష్టయోగం కలిగింది, పొరపాటు పడదు అమ్మాయి, ఇక భవిష్యత్తులో మనం ఏం చేయాలి అని ఆలోచించిన వారి వివాహమైన తర్వాత వివాహమైన స్త్రీ భర్తగారి సన్నిధానంలో అత్తగారి బాధ్యతల్లో మామగారి బాధ్యతల్లో వాళ్ళ వంశంలో వాళ్ళ కుటుంబంలో ఉండాలి కానీ వివాహం అయిన తర్వాత వచ్చి ఇక్కడ ఉండి ఏ పండక్కో పబ్బానికో 10 రోజులు 5 రోజులు ఉంటాం మర్యాద కానీ ఆజన్మాంతం ఇక భవిష్యత్ జీవితం మొత్తం ఇక్కడే అర్పితానంటే లోకానికి విరుద్ధం కదా. లోకం రకరకాలుగా అనుకుంటుంది, అమ్మాయి జీవితానికి సుఖం లేదు. ఇలాంటి ఉద్దేశం చేత ఎలాగైనా వారిని పెట్టుకుని ప్రయత్నం చేసి వీళ్ళు ఈ అమ్మాయిని తీసుకుని జగత్కారు దగ్గరికి వెళదాం అనుకుంటే నెలలు తప్పింది ఈ అమ్మాయి. సంతాన లక్షణాలు కనిపిస్తున్నాయి, ఏమంటారు ఆ స్త్రీల వశ్యం స్త్రీలకు తెలుసు కనుక ఈ అమ్మాయి గర్భవతి అని నిర్ణయించారు. సరే గర్భిణితో ఉన్న స్త్రీని తీసుకెళ్ళి ఆమె మాత్రం కూర్చోవడం లేవడం నిల్చోవడం ఆయనకి చాకరి చేయాలి, అసలే చాలా కోపం ఆయనకి, ఇప్పుడు ఏదైనా శాపం ఇచ్చారంటే వంశక్షీణం అవుతుంది లేనిపోయిన బాధ, కొన్నాళ్ళు ఉంచుకుందామని ఆ అమ్మాయి తరఫున వీడెళ్ళి ఇక్కడే జాగ్రత్తగా కాపాడుకుంటుండగా కాలగర్భంలో ఈయన గారికి అంటే ఈ కోపం మెల్లగా తగ్గింది అనుకుంటున్నాడు. ఈ స్నానం చేసినా కూడా ధర్మపత్ని ఆసహాన్ని చెప్పుకోవాలి కదా, మరి ధర్మపత్ని ఎదురుగా లేకపోయినా చెప్పుకోవాలి, ఏదైనా పూజా పునస్కారం చేస్తే ధర్మపత్ని అసహాయిష్టాభివృద్ధి అని చెప్పుకోవాలి, భార్య సజీవురాలై పుట్టింట్లో ఉండగా ఎట్లా ఉంది అని నేను అడగలేదు, మౌనంతో కూడినటువంటి కోపం వల్ల క్రోధం నా వ్యక్తిగత ఉండాలి కానీ నా భార్య మీద కూడా ప్రశ్నించిన దగ్గరికి అయినా నేను నా భార్య మీద మమకారం చేత వెళ్ళేటప్పుడు అస్థి అస్థి అన్నాను కదా, ఆవిడకి అర్థమైందో లేదో ఏమిటో ఒకసారి సమాచారం తెలుసుకుందాం కబురు చేద్దామని ఈయన అనుకుంటూ ఉంటే దైవానుగ్రహం వల్ల కాస్త మనస్తత్వం మారి వేళా విశేషం చేత ఆ యొక్క భావమూర్తి లాంటి వాసుకి వచ్చి అయ్యా నన్ను క్షమించాలి, మమ్మల్ని అందరినీ క్షమించాలి, మా సోదరి పొరపాటు పడదు, మీకో శుభవార్త అన్నాడు. క్షమించడం తర్వాత ఏటో శుభవార్త చెప్పన్నాడు, మా చెల్లెలు గర్భవతి అండి, ఇదిగో కొద్ది రోజులు తమకి సంతానరత్నం కలగబోతోంది అన్నాడు. చాలా సంతోషం అన్నాడు, నోట్లో పంచదార వేశారు, ఓ బెల్లమొక్క వేశారు, పూర్వకాలంలో సంతోషించేవాళ్ళు, ఇది సంప్రదాయాలు కొన్ని చోట్ల ఆ మాట పూర్తిగా చెప్పనివ్వరు, నోరు తెరిచి పాటను వేసేస్తారు లోపల, ఏ వాడికి అడ్డం పడుతుందో లోపలికి వెళ్తుందో వాళ్ళ అనుభవం తెలియాలి మనకు తెలియదు. శుభవార్త చెప్తుంటేనండి ఆ వాత్సల్యం ఉందండి కొన్ని ప్రాంతాల్లో, మన ప్రాంతంలో లేదు కానీ అట్లా చెప్తారు చాలా చోట్ల, చెప్పనివ్వరు పూర్తిగా, తీసురా తీసురా అంటారు వేసేస్తారు. సరే మొత్తానికి మహర్షి గారికి ఇట్లాంటి శుభస్థితి కలిగిన సందర్భంలో కాలం కలిసి వచ్చింది, ఋతువులు మారిపోయినాయి. ఆ సందర్భంలో ఆమె గారు పరమేశ్వరి కృపాకటాక్షం చేత ప్రకృతి మాత కాపాడుతుంది కదండి, సత్యం ఎప్పుడు జయిస్తుంది కదా, మరి ఆ ఒక సంతానం కలిగింది, పుత్రరత్నం కలిగారు. ఆ కలిగినటువంటి పుత్రరత్నాన్ని చూసి జగత్కారు గారిని తీసుకువెళ్ళి సరే మొత్తానికి వాళ్ళిద్దరిని సమీకరణ చేసి అయ్యా మీ అనుగ్రహం, మీరు మహానుభావులు, మీ కారణంగా వంశవృద్ధి అయింది, మీరు మరి సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్మను మేము ఆశించాం, మా దగ్గర వ్యావహారిక ఆర్థిక సాంఘిక ఏమంటారు ఐశ్వర్య రూపమైనటువంటి పరిస్థితులు ఏమీ అనుకూలం కాలేకపోయినా మీరు మమ్మల్ని అర్థం చేసుకుని గ్రహించారు కనుక సంతానం కలగడం చాలా సంతోషం, అందరూ సంతోషించారు, కార్యక్రమం జరిగిపోయింది. వెళ్ళేటప్పుడు ఈయన అస్థి ఉంది వెళ్ళిపో అనే మాట ఏదైతే ముందు వెళ్ళిపో కాదు బాగా వినండి, ఉన్నది వెళ్ళిపో అస్థి వెళ్ళిపో అని ఏదైతే ఆ మామూలు ధరలు అన్నాడో ఆయనే ఈ ఆస్తికుడు. ఎవరు జనమేజయ మహారాజు గారు 2 రోజుల క్రితం ప్రవచనంలో సర్పయాగం చేస్తూ ఉంటే తండ్రి గారికి మోక్షం కలగాలని ఉత్తంకుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉచిత సలహా చెప్తే ఆ సర్పయాగం చేస్తున్న సందర్భంలో అష్టనాగ కలశాలు పెట్టి వాళ్ళు ఆహ్వానం చేసి సర్పమంత్రాలతో మంత్రద్రష్టలు అంటే మహానుభావులైనటువంటి యొక్క మహామునులు వయోవృద్ధులు వాళ్ళంతా కూడా ఆ మంత్రాలు ఉచ్చారణ చేస్తూ ఉంటే అలాంటి యొక్క సర్పములు దానిలో పడుతూ ఉంటే అదిగో ఆవిడ గారు ఆ సవితి తల్లి రెండో ఆవిడ చెప్పినటువంటి మాట జనమేజయ మహారాజారు యాగం చేసినప్పుడు కొంతమంది దానిలో పడిపోతారు ఆ హోమంలో భవిష్యత్తులో. చూడండి ఆ బ్రాహ్మణి వాక్కు, ఆ మహర్షి కౌశిక బ్రాహ్మణుని యొక్క భార్య వాక్కు, రెండవ వాక్కు. ఆ తర్వాత శేషించినటువంటి వాళ్ళు ఇట్లా దుర్గతులు పొందకుండా ఉండాలంటే మీరు ఏదైనా ధర్మం ఆచరించుకోండి, నా మాటను మాత్రం ధిక్కరించకూడదు, నా చరిత్రను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇలాగ చెప్పినటువంటి సందర్భంలో ఆస్తిక మహర్షి, అస్థి అస్థి అనే మాట పర్యాయ పదంగా ఆస్తికుడు అంటే అనాది, అనాది సిద్ధమైనటువంటి యొక్క ఆవేదనాత్మకమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని అనుకూలమైన దశలో చక్కగా ధర్మం ఆచరించి సద్భావన చేత అందరికీ తెలియచేసినటువంటి యొక్క ఈ మహానుభావుడికి జగత్కారు అనే స్త్రీ, జగత్కారుడు అనే మహర్షి వారి యొక్క వైవాహ జీవితం ద్వారా ధర్మం ఇలా విలసిల్లిందని, మహర్షులంతా సంతోషించారని, కోపం కలగడం సహజం కాదు, కార్యసాధనతో కోపం రావడం కార్యసాధన ఉద్దేశం చేత, ఆ సంతానం కలిగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా పెద్దల యొక్క అపేక్షతో సన్మార్గంతో భారతీయ సంస్కృతితో ఋషి రూపమైనటువంటి యొక్క సద్ధర్మములతో చక్కగా విలసిల్లి వాళ్ళ జీవితాన్ని సాధ్యం చేసుకున్నారని చెప్తూ ఆస్తిక మహర్షి అలాంటి తపోనిష్టాగరిష్ణ మహానుభావుడికి పుట్టినటువంటి వాడు. శ్రీభద్రమారమణ గోవింద నమః పార్వతీపతయే నమః హర హర మహాదేవ. శవనకాని మహర్షులు ఆస్తికుడు ఎవరో, ఇంత చిన్నపిల్లవాడు వచ్చి యజ్ఞం ఆపండి అంటే ఆపడం కారణం ఏమిటనే సందర్భంలో ఆస్తికుడు వారి చరిత్ర మనం యథాశక్తిగా ఈనాడు చెప్పుకున్నాం. రెండవ స్కందం పూర్తిగా పోతున్నటువంటి సందర్భంలో ఇక మూడవ స్కందానికి వచ్చేటప్పటికి ప్రప్రథమంగా ఏం చెప్తున్నారంటే, నారద మహర్షి వారు త్రిభువనేశ్వరి అమ్మవారి యొక్క విషయం ఇవాళ దేవీభాగవతంలో ప్రవచనంలో త్రిభువనేశ్వరి అమ్మవారు ప్రాదుర్భవించిన సమయం చూడండి, ఐదవ రోజు స్వామివారి యొక్క అనుగ్రహం ఎలా మనం అనుభవించాలో చూసుకోండి. అమ్మవారు ప్రాదుర్భవించింది ఈనాటి సాయం వేళ ప్రవచన భావంతో, అంటే అమ్మవారు అనుగ్రహించింది పురాణం చెప్పుకున్నాం మనం కాక త్రిభువనేశ్వరి అమ్మవారి యందు ఇక ఆ జనమేజయ మహారాజు గారి యొక్క స్థితి ఎలా పెంపొందుతుందో ఇక మనం భవిష్యత్తులో యథాశక్తిగా పురాణ సేవ చేయాలి. ఆ త్రిభువనేశ్వరి అమ్మవారు అందుకే ఐదో రోజుని చెప్పాను ఇందాక, పంచమే పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి, పంచసంఖ్య అంటే మానసిక పూజ, పంచమీ తిథి ఐదవ రోజు మహామంగళ కార్యక్రమంలో అమ్మవారు ఈనాడు సాయం వేళ ఉద్భవించడం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞికి జై. భగవన్ 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 భవతా ప్రోక్తం యజ్ఞమంబాభిదం మగతు సకాకదం సముత్పన్న కుత్ర కస్మాచ్చ కింగుణ కీదృశోసస్య మహస్తస్య స్వరూపం కీదృశం తదా విధానం విధివద్ బ్రూహి సర్వజ్ఞోసి దయానిదే బ్రహ్మాండస్య తథోత్పత్యం వద విస్తరతస్తద యథోక్తం యాదృశం బ్రహ్మన్నఖిలం మేచ్చి భూసుర బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ త్రయోదేవ మయాశ్రుత సృష్టిపాలన సంహారకారక సగుణాస్త్వమీ స్వతంత్రాస్తే మహాత్మాన పారాచర్య వదస్వమే అహోస్విత్వరతం త్రాస్తే శ్రోతమిచ్చామి సాంబృతం. జనమేజయ మహారాజు గారు దేవీభాగవతాన్ని మీరు విన్నట్లయితే మీ తండ్రి గారికి ముక్తి మార్గం కలుగుతుంది అని ఆస్తిక మహర్షి చెప్పినటువంటి యొక్క విషయాన్ని మంచి సదభిప్రాయంతో స్వీకరించినటువంటి వారై, అమ్మవారు ఎలా నాకు దర్శనం ఇస్తుంది, అమ్మవారి కరుణ నేను ఎలా పొందుతాను, అమ్మవారి అనుగ్రహం నాకు ఎప్పుడు ప్రాప్తమవుతుంది, కుమారుడిగా పుట్టి లోకంలో వ్యవహరిస్తూ సర్పములు చంపకూడదని తెలియక ఏదో పొరపాటు చేశాను, దీనివల్ల ఉపయోగం లేకపోగా పాపం వచ్చింది నా జీవితానికి, పాపం ఎలా పోతుందని ఆందోళనతో ఉన్న సందర్భంలో ఓనాడు వ్యాసుల వారు ఆ నదీ తీరం సరస్వతి నదీ తీరం నుంచి స్నానం చేసి వెళుతూ ఉంటే మొత్తానికి కాస్త కొంచెం యవన దశలో ఉన్నాడు కనుక గ్రహించినటువంటి వారై వారి వ్యాసుల వారిని గుర్తించి యోగం అనుకూలించి వ్యాసుల వారికి నమస్కారం చేసి చెప్పారు, అయ్యా మా తండ్రి గారు ఫలానా వారు, మా యోగం ఇలా పట్టింది, మా తండ్రి గారు ముక్తి మార్గం పొందలేదని పెద్దలు చెప్తున్నారు, ముక్తి మార్గం కోసం దేవీభాగవతం వినిస్తే అంటే మీరు వినిపిస్తే వినాలనే కుతూహలం నాకు ఉంది, ఎలాగైనా సరే ప్రయత్నం చేసి ఈ శిష్యుణ్ణి అనుగ్రహించండి, మీ పాదాల దగ్గర నిరంతరం సేవ చేసి ఉంటాను, సర్వము మీరే, సదా మీరే, సహజంగా మీరే, సనాతనంగా మీరే, ఇలాగా చెప్పేటప్పటికీ ఆయన చాలా సంతోషించినటువంటి వాడు. ధర్మాత్ముడు, జ్ఞానాత్ముడు, నీతాత్ముడు, సత్యాత్ముడు అయినటువంటి యొక్క పరీక్షిత్ మహారాజు గారికి స్వర్గలోకం లేకపోవడమా, మంచి పనులు చేసేవాడికి సుగతులు కలగకపోవడమా, ఇది లోకానికి వ్యతిరేక ధర్మం కదా, అలా కాదు నాయనా, నువ్వు నియమబద్ధంగా గనక ఆ దేవిని స్మరణ చేసి ఆ దేవిని చక్కగా మంత్రానుష్ఠానం పొందే అవకాశం కలిగించి ఆ దేవి స్తోత్రము ద్వారా దేవీకరణ ద్వారా మీ తండ్రి గారి ముక్తి మార్గం కలగడం కాక నీ కారణంగా ప్రపంచంలో ఉండబడేటువంటి వాళ్ళు కూడా అలాంటి యొక్క సుగతులు పొందుతారు, ఈ విషయంలో ఏమీ సందేహం లేదు. తప్పకుండా మీ తండ్రి గారి యొక్క ధర్మభావన చేత మీ వంశక్షేమం కోసం, తండ్రి గారి మోక్షమోహన కోసం దేవీభాగవతం అయితే నువ్వు వినేటువంటి శ్రద్ధను బట్టి ఉంటుంది. ఆ దేవీభాగవతం ప్రారంభం చేసినప్పుడు ఉన్న బుద్ధి మూడు నెలల తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత మారకూడదు, ఎందుకంటే ఆరంభ శూర ఖలు దక్షిణాచ్య అని ఒక శంక ఉంది మన ఆంధ్రదేశం మీద పెద్దల సమక్షంలో ఎవరికి మహాపండితులకి, అంటే ఏదైనా ఒక మంచి కార్యం చేయాలంటే తొందర తొందరగా ఆలోచన లేకుండా హడావుడి పెట్టి మొత్తం ప్రారంభం చేస్తారు, తర్వాత రెండో రోజు కొంతమంది కనిపించరు, మూడో రోజు ఎక్కడో ఉంటారు, నాలుగో రోజు ఉపయోగించరు, ఐదో రోజు అన్నీ ఉడికిపోతాయి, అంటే ఇక భిన్నాలు వస్తాయి, ఎందుకులేండి తర్వాత చేద్దాలండి కలుద్దాం అనుకున్నాము వీలు పడలేదు ఏదో అంటుంటారు. ఇలాంటి యొక్క ఆరంభ శూరత్వం పనికిరాదు. జనమేజయ మహారాజా మీరు చిన్న వయసులో ఉన్నారు, ఇది దీక్షగా వినాలి. ఇష్టమేనా స్వామి, ఈ శరీరం మొత్తాన్ని కూడా మీ దివ్యచరణాలకు అర్పణ చేయదలుచుకున్నాను, మనస్తావాచక్రమణ, నేను వేరే అన్యథా నాకు ఆకలి బాధ కానీ ఆ కలి బాధ కానీ ఏమీ లేదు, మీరు చెప్పడం ఈ శరీరం చక్కగా శ్రద్ధాభక్తులతో సేవించడం ఇదే నా లక్ష్యం అని రెండు మార్లు అనిపించి ఒకసారి రెండుసార్లు చెప్పక్కర్లా జ్ఞానులకు ఒకసారి చెప్తే చాలు అనే భావన చేత ఆయన్ని పరిభ్రమ లేకుండా అంటే ఏ రకమైనటువంటి యొక్క తిరుగుడు తిప్పడా ఇబ్బందులు పెట్టకుండా ఆయన గారిని శిష్యుడిగా గ్రహించారు. సందర్భంలో దేవీతత్వాలు చెప్పడం ప్రారంభించారు. ఆస్తిక మహర్షి యొక్క అనుగ్రహ విశేషం చేసి చూడండి, వయస్సు కాదు ప్రధానం, జ్ఞానం ప్రధానం. ఒక మహర్షి యొక్క ఉపదేశంతో కూడినటువంటి కారణం వల్ల ఈ యొక్క జీవితం ఎలా పులకాంకితంగా పుణ్యప్రదం అవుతుందో గ్రహించండి పూజ్యులారా. అయితే ఈయన జనగమయ్య మహారాజు గారికి అనుమానం వచ్చింది. ఈయన గారు చెప్తుంటే ఎప్పుడైనా సందేహం వస్తుందిగా మానవ సహజం. అయ్యా త్రిభువనేశ్వరీ దేవి అన్నారు, అంటే మూడు రకాల భవనాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాన్ని కూడా ఉద్ధరించిన ఆమె, అయితే వేరే ఉండబడేటువంటి ఇతర లోకాలను కూడా అనుగ్రహించిన ఆమె, ఈమె గారి విషయంలో మరి ఈమెకి ఇంత గొప్పతనం, ఈమెకి ఇంకా అనాది తత్వమైనటువంటి యొక్క వేదశాస్త్రవీతమైనటువంటి యొక్క ప్రత్యేకతతో కూడిన జ్ఞానైక నిష్ట ఈమె రూపకంగా ఉంది, ఆమెకు మించినటువంటి యొక్క రూపం లేదు, ఆమెకు మించిన శక్తి లేదని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది, నాకు చేతనైన పదవిని గ్రహిస్తున్నాను. అసలు లోకంలో ఏకామూర్తి త్రయోదేవాహ బ్రహ్మ విష్ణు మహేశ్వర వల్ల ప్రపంచం సృష్టింపబడి విష్ణువు ద్వారా పరిపాలింపబడి రుద్రుడి ద్వారా లయం అవుతోందని చెప్తూ ఉంటారుగా పెద్దలు. మరి నేనేమైనా పొరపాటు పడ్డానేమో, జనమేజయ అంటున్నాడు ఈ విషయంలో. మరి ఏకామూర్తి త్రయోదేవ అంటే ఒకే మూర్తితో కూడిన బ్రహ్మ ఒక మూర్తి, విష్ణు ఒక మూర్తి, రుద్రుడు ఒక మూర్తి, మూడు రకాల మూర్తుల వల్ల అసలు ఈ లోకంలో ఇట్లాంటి యొక్క సూర్యగమనం, చంద్రగమనం, లోకం, ప్రపంచం, భారతదేశం, 14 లోకాలు, 11 అరణ్యాలు, నవగ్రహ మండలాలు, అలాగే సృష్టి స్థితుల కారకములు వగైరాలు ఎందుకున్నాయో నాకు కాస్త నాకు అర్థమయ్యే భాషలో చెప్పండి అన్నాడు. జనమేజయ మహారాజు గారు అడిగినటువంటి ప్రశ్నే చాలా చిన్నది, చెప్పవలసిన సమాధానం ఆయనకు అర్థమైనా మన లాంటి అర్థం కావాలి కనుక చాలా పెద్దది. ఆయన చెప్తున్నాడు, ఒక దీపం ఉందనుకోవయ్యా జనమేజయ మహారాజా, ఆ దీపం వెలిగించిన వ్యక్తి వేరు, ఆ దీపం చుట్టువైపులా ఉండబడేటువంటి యొక్క వస్తు సముదాయాన్ని ఉన్నది ఉన్నట్లుగా గుడ్డివాడు కానివాడు చూస్తాడు. ఏమండి, గుడ్డివాడు దీపం వెలుగు చూడలేడు, చేయబెట్టి వెతుకుతూ ఉంటాడు, అమ్మా ఇదేమిటి, నైనా ఇదేమిటి అంటూ ఉంటాడు. ఎందుకంటే వాడి సహజం, వాడికి అంధుడు గనక, అంటే అజ్ఞానుడు కాకూడదు, మామూలుగా కాస్త దృష్టి లేదు గనక. ఇక పండితుడైనటువంటి వాడు దీపం నే వెలిగించాను కదా, వీళ్ళందరూ దీపాన్ని ఉపయోగించుకుని వస్తు సముదాయం గ్రహిస్తున్నారు కదా అని పండితుడు అనుకుంటాడు. అంటే ఏమిటి, దీపకాంతులు నా వరకే ఉండాలి, నేనే మహానుభావుని లోకం చెప్పుకోవాలని. పామరులు అనుకుంటారు, దీపం వెలిగించాము, వెలుగులో అన్ని పనులు చేసుకోవచ్చు పామరులు అనుకుంటారు. చంటి పిల్లలు తేలినటువంటి వాళ్ళు దీపాన్ని కదిలించినట్లయితే పక్కకు పడిపోతున్నే విషయం మనకు తెలుసు. దీపం మీద చంటి పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పొర్లుకుంటూ పొర్లుకుంటూ ఆ వెళ్ళి వెళ్ళి చివరికి దీపం మీద చేయబెడితే చేయి కాలుతుంది. దీనిలో మీకేమన్నా అనుమానం ఉందా జనమేజయ? అయ్యా మీరు చెప్పినవన్నీ ప్రకృతి ధర్మాలే, కాస్త కుస్తూ అనుమానం ఏం లేదు. ఒకే దీపం అనేక వస్తు సముదాయాన్ని భేదభావం లేకుండా ఎలాగైతే చూపిస్తుందని నమ్ముతామో, చిద్ఘన పరమాత్మ చైతన్యవంతమైనటువంటి యొక్క చిత్ పదార్థం అనబడేటువంటి వస్తువు చైతన్యంతో సమ్మేళనం అయిన సందర్భంలో చిత్ పదార్థం అనేది అనాది జ్ఞానం, సమ్మేళనం కావడం అనబడేటువంటి యొక్క దేవీపరమైన సంకల్పం, ఈ యొక్క సృష్టి మొత్తం ఆ దేవి యొక్క ప్రకృతి మహిమతో కూడినటువంటి సందర్భంగా ఆ సత్తు పదార్థం అనబడేటువంటి ఆ సృష్టి మహిమ యందు చిత్ పదార్థం అనేటువంటి యొక్క శక్తి లయమైనప్పుడు ఆ రూపానికి త్రిభువనేశ్వరి అంటారు. అంటే తేలిగ్గా చెప్పాలంటే పురుషశక్తి స్త్రీశక్తి కలిసినప్పుడు, ఉదాహరణకి ప్రకృతి పరంగా మనం ఉదాహరణకి సంతాన యోగం, లేకపోతే ఆనంద అతిశయం వంశవృద్ధి ఇలాగా. కనుక మూడు భువనాల యందు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి వాళ్ళని, అసలు వాళ్ళకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఈనాడు కూడా మనం అంటున్నాం, కానీ ఏనాడు కూడా మనము అనుకుంటారు కాబట్టి నేను అని వాళ్ళు అనుకోలేదు ఇప్పటి వరకు కూడా. సృష్టిలో 28 మహాయుగాలు అడిగిన, అంటే నేను ఏ చేశానండి, అయ్యా ఏదో చేశాం అంటారు, నేనే చేశానండి, ఇది ఎవరు చేయలేదండి, మీరు తీర్చలేదో అంటారు చూడండి లోకంలో అని అనవచ్చు. కానీ ఇక్కడ సాంకేతికం ఏంటి అంటే అది అహంకార మమకారాలను కలిగజేసే పద్ధతిలో ప్రకటించకూడదు భాష భావం. కనుక సద్భావంతో సవినయంగా చెప్పాలి అనే కనుక భాష అమ్మవారి యొక్క అంశ గనక భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత అని ఆ అమ్మవారి యొక్క అంశ, ఇదిగో ఈ భాగంలో ఉన్నటువంటి యొక్క అమ్మవారి యొక్క అంశ భాష రూపంలో మనల్ని అనుగ్రహిస్తే గనక భాష అమ్మవారి అంశ అనే భావం మనల్ని విశ్వసించాల్సి వస్తుంది.
సందర్భంగా అట్లాంటి యొక్క స్థితితో కూడినటువంటి యొక్క ఈ త్రిభువనేశ్వరి అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ఒకప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సదా సంరక్షణ చేసింది అన్నారు. కథాభాగం సాగిస్తున్నారు. ఇక ఏమిటి అసలు నారదుల వారు ఓనాడు మహతీ వీణ పట్టుకొని నారాయణ స్మరణ చేస్తూ వెళ్తూ ఉన్నారు. తెలుసుగా మనకు నారదుల వారి యొక్క మహిమ, జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని అనుగ్రహించి జ్ఞానైక నిష్ట కొరకు బ్రహ్మ మానస పుత్రుడుగా పుట్టినటువంటి 108లో నారదుల వారు కూడా ఒకరు, 108 మందిలో. అయితే ఆయన ఎదుటిగా ఉన్న వాళ్ళని కూడా పుణ్యాత్ములుగా చేయాలని, ఎదుటిగా ఉన్న వాళ్ళు కూడా పాపం అనుభవించకూడదనే ఒక నియమబద్ధమైన వ్రతం కలిగినటువంటి వాడు. 14 లోకాలు కూడా తిరుగుతాడు ఆయనకు బలాంటి చోట, ఎవరి అనుమతి పొంది తిరగక్కర్లా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులా కూడా తిరుగుతాడు ఆనాడు ఈనాడు కూడా. సజీవులు వాళ్ళు, అడకే వాళ్ళు రూపం మార్చుకోవాలనుకుంటే తప్ప వేరే ఇంకొక రకంగా మనం ఊహించడానికి లేదు. ఇట్లాంటి జ్ఞానైక్య సముదాయంతో కూడిన పరబ్రహ్మ పరమాత్మ ఓనాడు ఓ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటే వ్యాసుల వారు కనిపించారు. వేరే వ్యాసుల వారు కనిపిస్తే మరి వ్యాసుల వారి కంటే నారదుల వారు పూర్వీకులు కదా, ఆ ఉద్దేశించి నమస్కారం చేశారు. ప్రతి నమస్కారం చేసి జ్ఞానానికి అడుగుతున్నారు. నారద, వ్యాసుల వారు అంటున్నారు, ఒక చిన్న సందేహం వచ్చింది, పూర్వకాలం చరిత్రలో చెప్తున్నారు, అసలు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పడేటువంటి యొక్క ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా ప్రపంచంలో సృష్టి జరుగుతున్నటువంటి తెలుసు, ఈ ముగ్గురికి కారణభూతమైనటువంటి యొక్క 3 రకాల పేర్లు గడగడానికి కారణం ఏమిటి? ముగ్గురు కలిసి ఒకే దేవత అనొచ్చుగా, ఇన్ని రకాల పేర్లు ఎందుకు? ఇప్పుడు గోవిందుడు, పద్మనాభుడు, లేదా కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, 24 నామాలు ఉన్నాయండి. 24 నామాలు ఎందుకు? ఒక నామం పెట్టచ్చుగా, భగవంతుడు, పరమాత్ముడు, గోవిందుడు, ఒక పేరు పెట్టు చాలుగా, ఎందుకు పెట్టినట్లు అనే ఒక శంక అంటారు, అనుమానాన్ని వ్యక్తం చేశారు. నారదులు వారు అన్నారు, మీరు ఏమైనా చెప్తారేమో అనుకున్నా కానీ మీరు ప్రశ్న వేస్తారనుకోలేదు, ఆగండి ఆగండి, మీరు అడిగినటువంటి సమాధానం చాలా చిన్నదే కానీ దీనికి యొక్క మన ప్రశ్నకు సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. ఈ ప్రశ్న చిన్నదిగా మీరు ఊహించి అడుగుతున్నారు, దీని గురించి సాక్షాత్ పరాంబాపర దేవత మహారాజ్ఞి త్రిపుర సుందరి ప్రతాప భారతి పరాభట్టారిక భువనేశ్వరీదేవి అమ్మవారి లాంటి వైభవం చెప్పాలంటే నాకు శక్తి లేదు. మా తండ్రి గారు చెప్పాలి అంటే బ్రహ్మదేవుడు, పితామహుడు అని పేరు బ్రహ్మదేవుడికి, ధాత విధాత అలాంటి పేర్లు ఉన్నాయి, ఆయన గారిని అడుగుదామన్నాడు. అయితే ఇద్దరు కలిసి వెళ్ళారట పూర్వయుగంలో. చూడండి, పెద్దలకు కూడా సందేహం వచ్చిన సమయంలో, కాలం అలాంటిది అన్నమాట. అలాంటి సందర్భంలో వాళ్ళు ఇద్దరు వెళ్ళారు, బ్రహ్మలోకానికి వెళ్ళారు, బ్రహ్మదేవుడికి వెళ్ళారు. సరే, బ్రహ్మలోకంలో మర్యాదలన్నీ జరిగిపోయినాయి, నమస్కారం చేసిన ఆయన, చాలా సంతోషం ఇవాళ మీరంతా వచ్చారు, ఏంటి లోకాలన్నీ కుశలంగా ఉన్నాయా? అయ్యా బాగా ఉన్నాయి, తమరు వచ్చిన విషయం తెలుసుకోవచ్చా అంటే వ్యాసుల వారు నూతనంగా ఉన్నారు కనుక కుమారుడే కనుక అడిగారు. అంటే అయ్యా మా సందేహం ఇది, ఏం లేదు నారదుల వారు నేను అడిగాను యథాలాపకంగా, వారు సర్వజ్ఞులు కదా అని మరి మీ దగ్గరికి వస్తే చెప్తా ఉన్నారు. వ్యాస మీకు సందేహం వచ్చిందా అన్నారు. ఎందుకోనండి సందేహం కలిగింది, ఒకే పేరుతో ఉండవచ్చు కదా, ఇన్ని రకాల పేర్లు ఎందుకు అని సందేహం వచ్చిందన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఆనాడు ఈనాడు ఏనాడు కూడా లోకం ఏదైతే నమ్ముతూ ఉన్నారో వాళ్లకు వ్యక్తిత్వం అనేది ఉంది కానీ సొంతం అనేది ఏమీ లేదు. ఈ ముగ్గురిని కూడా త్రిభువనేశ్వరి అమ్మవారైనటువంటి పరాశక్తి అనుగ్రహించి వీళ్ళ రూపాలు చాలా చిన్నవిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు పుట్టిన సందర్భంలో వీళ్ళందరినీ కూడా రాబోయే భవిష్యత్తులో సృష్టి ఎలా జరుగుతుందో చూపించి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి యొక్క జీతం లేని ఉద్యోగాలు ఇప్పించింది ఆమె. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రతిఫలాలు ఏం లేవండి, జీతంలో ఉద్యోగం అంటే జీతం ఏం లేదు, వ్యాపకం అంటే వృత్తి ఏం లేము అక్కడ. ఏంటి ఉద్యోగం? ఒక ఆయన బొమ్మలు చేసి గాలిబోసి కింద పడేయటం తల్లిగర్భంలోనో, లేకపోతే ఇంకో అండము అంటే గుడ్డు రూపంలోనో, చెమట రూపంలోనో, చెట్టు రూపంలోనో, గింజ రూపంలోనో, సరే సంతాన రూపంలోనో. ఒక ఆయన పరిపాలన చేయడం అంటే పోషించడం, నీళ్లు ఆహారం, ఒక ఆయన లయం చేయడం. ఇట్లాంటి యొక్క వృత్తి వ్యాపకాలు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ వృత్తులు ఇవన్నీ కూడా స్వతంత్ర శక్తితో మాకై మేము ఊహించే అనుభవంలో నేర్చుకున్నవి తెచ్చుకున్నవి కాదు. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఆ త్రిభువనేశ్వరి అమ్మవారు అనబడేటువంటి అనాది దేవత ప్రకృతి మాత యొక్క ఆధీనంలోనే ఈనాడు ఆనాడు ఏనాడు కూడా మా జీవితాలు గడుస్తున్నాయి. ఆమె అనుగ్రహం లేకపోతే మేమేం చేయలేం. ఆమె మమ్మల్ని సదా అన్ని రకాలు కూడా అనుగ్రహిస్తోంది. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాల మొత్తం కూడా ఆమె మీద ఆధారపడున్నాయి కనుక ఒక చిన్న విషయం జ్ఞాపకం వస్తుంది. మీరు అడిగారు కనుక నేను చెప్తున్నాను, పూర్వకాలంలో ఈ ప్రపంచవ్యాప్తమైన మనకు కనిపించి అనిపించి ఇప్పుడు మనం కస్తో కుస్తో ప్రకృతిలో చూస్తున్నటువంటి యొక్క స్థితిగతులతో ఉన్నటువంటి యొక్క ఈ లోకాల మొత్తం నీటిమయం, జలార్ణవం మొత్తం నీటిమయం. ఆ నీటిమయంగా ఉండబడేటువంటి దానిలో ఇద్దరు చంటి పిల్లలు పుట్టారు. నా జ్ఞాపకం విషయం చెప్తున్నానంటున్నాడు బ్రహ్మదేవుడు నారదుడికి వ్యాసుల వారికి. జనమేజయుడు వింటూ ఉన్నారు, సూత్రుల వారి శివనగాథలు చెబుతున్నారు నైమిషారణ్యంలో. అయితే ఈ పుట్టినటువంటి చంటి పిల్లలకి ప్రత్యక్షంగా బలానా వారు తండ్రి, బలానా వారి తల్లి అంటానికి తగిన వ్యక్తులు అక్కడ ఎవరూ కనిపించలే. ఈ పిల్లలు ఆ సముద్రం లాంటి పెద్ద మహార్ణమైనటువంటి యొక్క మహాసముద్రంలోంచి అలలు కొట్టుకుని వస్తూ ఉంటే ఒక్కొక్కసారి అలల యొక్క తాకిడికి తట్టుకోలేక చిన్నపిల్లలు కనుక ఇప్పుడిప్పుడు పుట్టిన వాళ్ళలాగానే ఉన్నారు కనుక గట్టుకు కొట్టుకొస్తున్నారు, గాలికి లోపలికి వెళ్తున్నారు, గట్టుకు వస్తున్నారు. ఓ రెండుసార్లు మూడుసార్లు ఇలా జరిగినటువంటి సందర్భంలో పైనుంచి శరీర స్వరూపంతో ఉండబడేటువంటి ఒక అశరీరవాణి కాదు శరీర స్వరూపమైనటువంటి యొక్క ఇప్పుడు చెప్పినటువంటి యొక్క మణిద్వీపం అనే స్వేచ్ఛా స్వతంత్రమైనటువంటి లోకంలో నవరత్నాలతో కూడినటువంటి యొక్క గోడలతో నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద 3,36,000 స్త్రీ దేవతలు మహామంత్రులు మహామంత్రానుష్ఠానం చేసేవాళ్ళు, 9,00,000 మహామంత్రాలు అనుష్ఠానం చేసి ఈనాడు ఆనాడు కూడా పరిగెత్తుకుంటూ నిరంతరం భవిష్యత్ భవిష్యత్ వర్తమాన కాలముల యందు వింజామరలతో అమ్మవారిని సేవించేటువంటి వాళ్ళ ద్వారా సేవింపబడినటువంటి ఆమెకు భువనేశ్వరీదేవి అంటారు. భువనములకు ఈశ్వరి, భువనము యందు ఈశ్వరి, భువనముల ద్వారా ఈశ్వరి, భువనముల కొరకు ఈశ్వరి. అంటే లోకముల యందు, హృదయం యందు, మంత్రము యందు, దేవతల యందు, చరిత్రల యందు, కారణము యందు, ప్రకృతి యందు, వైభవం యందు, ఏమంటారు ఐశ్వర్యం యందు అనుగ్రహించే తల్లి. అయితే ఈ పిల్లలను చూసి అనుకోకుండా మామూలుగా తాంబూల చూడడం చేసి యథాలాపకంగా వెళ్తూ వెళ్తూ ఇదివరకు కథ చెప్పుకున్నాం. అలాగా ఈ చంటి పిల్లలను చూసినటువంటిది యథాలాపకంగా కిందికి చూస్తుంది ఆమె. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, మరి ఏవో ఇంట్లో 4 రకాల పనులు చేసుకుని ఎవరు వచ్చారు ఎవరు పోతున్నారు యథాలాపంగా చూడటం మానవ సహజం. అలాగా ఆ దేవతా సన్నిధానంలో ఆవిడ దేవతా భావన చేత కాకుండా మామూలు ధనంలో కిందికి చూసింది. ఆ కిందికి చూసినప్పటికీ ఇద్దరు పిల్లలు కనిపించారు. ఈ ఇద్దరు పిల్లలు కనిపించినప్పటికీ ఒకసారి ఈమె అనుకుంది, ఈమె దృష్టి వాళ్ళ మీద పడ్డది అంటున్నారు, అంటే చూడటం జరిగింది. సందర్భంలో ఇలా ఓ చిటిక వేసినటువంటి చిటిక వేస్తే వాళ్ళు పరధ్యాసగా చంటి పిల్లలు 2 నెలల 3 నెలల వచ్చిన సందర్భంలో ఎవరైనా వీళ్ళ చిటికలు వేస్తే కాస్త ధ్యాస మార్చి చూస్తారు బహుశా. అలాగా చూస్తూ ఉన్న సందర్భంలో ఇంక ఆమెగారు కిందికి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి? పుష్పక విమానం నుంచి. ఆమె ఆ పుష్ప విమానంలో ఆ చరింప చేయడం అంటే నడపడం, అంటే పైలట్ అంటారు ఈ రోజుల్లో మొత్తానికి. ఆ పుష్పక విమానం, పుష్పక విమానానికి మామూలు విమానం భేదం ఏంటంటే పుష్పక విమానాన్ని దేవతా లోకంలో ఎలా చెప్తారంటే పెద్దల చరిత్రలో ఎంతమంది ఎక్కినా ఒక ఖాళీ ఉంటుంది. చూడండి, పుష్పక విమానం అంటే పుష్పమాలయంతో అలంకారం చేసిన విమానం కాదు, అలా అనుకోకూడదు. అయితే సరే, పుష్పకుడు అనబడేటువంటి మహానుభావుడు ఈశ్వరుడికి బహుమానం ఇచ్చారని కొన్ని చరిత్రలో చెబుతారు. పుష్పకుడు పుష్పదంతుడు అనబడే రాజు సాక్షాత్ పరమేశ్వరుడికి, అంటే పరమాత్మ చంద్రమౌళీశ్వర స్వామి అంటే ఈశ్వరుడికి ఆయన ఒక బహుమానంగా, అంటే అయ్యా నాకెందుకయ్యా బంగారం, నాకెందుకయ్యా ఇదంతా కూడా, స్వామి మీ దగ్గర ఉంచుకోండి అనే భావంతో ఇచ్చారని చెప్తారు. మమ త్వేతాం వాణీం గుణకథన పుణేన భవతః, మమ త్వేతాం వాణీం గుణకథన పుణ్యేన భవతః పురామే శ్రీం పరమధర్మ పునమధన బుద్ధి నిర్వసిత అని ఒక స్తోత్రం ఉందండి, పుష్పదంతుని యొక్క స్తోత్రం అంటారు దాన్ని. మంత్రాలతో అభిషేకం చేయడానికి యోగ్యత స్పష్టంగా నోరు తిరిగిన వాళ్ళు ఆ పుష్పదంతుని చెప్పినటువంటి మహిమన స్తోత్రం అంటారు, సహస్రామ స్తోత్రం లాంటి మోడల్లో. ఆయన అంటాడు, ఓ ఈశ్వర నువ్వు ఎంతో గొప్పవాడివి, పెద్ద మహానుభావుడు అనుకున్నాను నేను, కానీ నీ గొప్పతనం ఏమిటో నాకు కొంచెం వింతగా ఉంది స్వామి. ఎందుకంటే ఏతాం వాణి గుణకథన పుణ్యైన భవతః, రోజు నిద్ర లేచిన తర్వాత పెళ్ళాం బిడ్డలు మంచెట్లు సంపాదించుకుందాం, నిద్రపోదాం, ఆనందిద్దాం, పడుకుందాం, వాణి చూద్దాం, విని చూద్దాం, అటు వెళ్దాం, ఇటు వద్దాం అనే విద్య నేర్పావు కానీ హర హర మహాదేవ శంభో శంకర, మహాదేవ శంభో శంకర, మహాదేవ శంభో శంకర అని ఉదాహరణకి ఆ పగలు రాత్రి పగళ్ళు అనేటువంటి అలవాటు నాకు చేయలేదే, నువ్వు చేయలేదే, ఎందుకు ఈ రాజ్యం, ఎందుకు ఈ ఐశ్వర్యం, ఎందుకు ఈ విధులు, ఎందుకు ఈ నిధులు? ఏతాం వాణీ గుణకథన పుణ్యేన భవతః శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం. ఇలా అనిపించవే, ఎందుకు నా బ్రతుకు, నువ్వు ఉండి ప్రయోజనం ఏముంది నాకు, ఎందుకు ఈ రాజ్యం, చిచి ఈ రాజ్యం అక్కర్లేదు, ఐశ్వర్యం అక్కర్లేదు, ఇదిగో ఏమన్నా ఉంటే ఓ మహాసేనాధిపతులారా స్వామికి చంద్రమౌళీశ్వర స్వామికి ఇచ్చేసేయండి అన్నట్లుగా
కొన్ని చరిత్రలో చెప్తారండి. ఇలా దేవతలకి అర్పించారు. అలాగే ఇంద్రుడు కూడా దేవీభావతంలో వస్తుంది తర్వాత భాగంలో, రెండవ భాగంలో. ఆ స్ఫటికంతో, శుద్ధ స్ఫటికంతో చేయబడినటువంటి విమానాన్ని అర్పించారు. ఓ మహానుభావులు జపం చేస్తూ ఉంటే బహుకృతి చూడండి. అంటే అర్థం ఏమిటి? ఆయన యొక్క ఐశ్వర్యాన్ని కూడా త్యాగం చేశారు ఈశ్వర పరంగా. ఇక్కడ ఏమేమి అర్థమవుతుంది? పుష్పక విమానంలో అమ్మవారు వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళిద్దరు కూడా చాలా సంతోషిస్తున్నారటండి. అంటే అంతకుముందు లేనటువంటి ముఖ కవళికలు, అంతకుముందు ఉండబడేటువంటి ఆకర్షణ, అంతకుముందు పడేటువంటి కదలిక, ఇవన్నీ మారిపోయి కిలకిల నవ్వుతున్నట్లుగా అనిపించింది సమస్త లోకానికి అన్నాడు బ్రహ్మదేవుడు. అంటున్నాడు మేమందరం నవ్వామని అమ్మవారు చెప్తుంటే ఈనాడు ఆమె చూస్తే భయం కలుగుతుంది. అమ్మవారిని చూసి నవ్వకూడదు కదా, అకారణంగా అమ్మవారిని చూసి భయంతో నమస్కారం చేయాలి కదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే, ఇలాగా నమస్కారం చేయాలి. కానీ నవ్వేమంటే అయ్యో ఎంత పొరపాటు చేస్తాం, అందుకే ఇప్పుడు నేను చాలా మెల్లగా నడుస్తానయ్యా, ఇప్పటికి కూడా నాకు ఆ శాపం ఉంది. అందరూ తొందరగా కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అంటే 24 నామాలు 2 నిమిషాలు అయిపోతాయి. నేను కేశవాయ స్వాహ అంటే భారతీయ కాలమానం ప్రకారంగా కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. అబ్బా ఎంత తొందర అండి తాతగారు. కనుక ఇలాంటి యొక్క దుర్యోగాల్లో మేము ఉన్నాం. అయితే ఈ ఇద్దరు కూడా కాలక్షేపం చేస్తున్నటువంటి సందర్భంలో, అంటే అమ్మవారు వచ్చిన సందర్భంలో, తపా 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 అని ఒక శబ్దం వినిపించిందండి. అంటే ఏమిటి? పూర్వభాగంలో ఇలాంటి ఉదాహరణ చెప్పాం. ఆ తపస్సు చేయండి, తపస్సు చేయండి, తపస్సు చేయండి. ఓ నల్లని రంగు కలిగినటువంటి ఓ చంటి పిల్లవాడు ఇటువైపు నుంచి వస్తున్నటువంటి జలార్ణం ఇలా ఉందనుకోండి, అమ్మవారి పుష్పమైన ఇలా ఉందనుకోండి, కథాభావం మనకు మనస్సుకు బాగా మర్చిపోకుండా ఉండడం కోసం అట్నుంచి శబ్దం వస్తుంది, తపా తపా తపస్సు చేయండి, తపస్సు చేయండి, తపస్సు చేయండి. మెల్లగా నడుస్తూ వస్తున్నటండి, కాలు కదిలించుకుంటూ నడవలేక వెనక ముందు ఎవరు లేరు, బాగా ఊర్ధ్వ దృష్టి లేదు, పై చూపు లేదు, కింద చూపు లేదు, సమాన చూపుతో ఉన్నవాడై కాస్త వేళ్ల కంటే భిన్నమైన రంగు, కాస్త నలుపు రంగు మన భావంలో చెప్పుకోవాలంటే కలిగిన తపాతపా అని వస్తూ ఉంటే ఆయన గారు కూడా వచ్చిన సందర్భంలో ఈ చంటి పిల్లవాళ్ళు ముగ్గురు సోదరులాగా ఉన్నారు, వీళ్ళు కాస్త ముందు పుట్టినట్లు వాళ్ళు ఉన్నారు, ఈయన కాస్త వీళ్ళకంటే పాతకాలం నాటి వాడిలాగా కనిపిస్తున్నాడు, ఈయన ఎవరై ఉంటాడు అని అమ్మవారు ఆలోచన చేసి ప్రకృతిపరమైనటువంటి యొక్క పార్వతీదేవి అనాది కాలంలో అర్ధ శరీరాన్ని పొందడం కోసం ఈశ్వరుని గురించి మహాతపస్సు చేసిన సందర్భంలో ఆ శక్తి రూపమైనటువంటి యొక్క ఆ ఆప్యాయతను ఆమె యందు వర్షరూపంలో కాక ఆనందాతిశయంతో కురిపించినటువంటి యొక్క సాక్షాత్ పరమేశ్వరుడే ఈ రూపకంగా వచ్చాడు. పరంగా ఉండే ఈశ్వర శక్తి ఈ రూపకంగా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా ఒక భవిష్యత్తు నేను ఆనందాతిశయంతో కలిగిస్తాను అనే ఉద్దేశం చేత సౌజ్ఞ చేసి చిటికలు వేసి సౌజ్ఞ చేసి వాళ్ళు ముగ్గురిని కూడా లోపల కూర్చోబెట్టుకుందటండి ఆ పుష్పక విమానంలో. అక్కడి నుంచి విమానం బయలుదేరింది, పైకి వెళ్ళిపోయింది గగన మార్గంలో. బ్రహ్మదేవుడు జ్ఞాపకం ఉన్నటువంటి యొక్క చరిత్రను చెప్తున్నారు నారదాది వ్యాస మహర్షి వారికి. ఆ పైకి వెళ్ళిన సందర్భంలో అనేకమైనటువంటి యొక్క ఋషి మండలాలు, అనేకమైనటువంటి మహత్తరమైన వనాలు, అనేకమైనటువంటి యొక్క ఈనాడు దేవతాలోకంలో ఉండబడేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాలు సృష్టింపబడగా ఏవైతే ఈనాడు ఉన్నాయని పెద్దలు మనకు శాస్త్రీయంగా జ్యోతిష్యం ద్వారా కూడా నిర్ధారణ చేసి చెప్తున్నారో, వేదాంత ప్రకారంగా కర్మ మార్గంలో కూడా పురాణాదులతో సహా సాహిత్యంలో, అలాంటివన్నీ కూడా భవిష్యత్తులో ఎలాగా ఉండబోతాయి అనకుండా ఉన్నట్లుగా ఆవిడ జరగబోయే సృష్టిని మా అందరికీ చూపించింది. ఇక ఈ మండలములు ఏవైతే ఉన్నాయో, నవగ్రహ మండలాలు, సూర్యమండలం వగైరా మండలాలు, ఒక్కొక్క మండలానికి 200,000 మైళ్ళ దూరం, కొన్ని కొన్ని మండలాలు అయితే 5 కోట్ల 3 కోట్ల మండలాల దూరం, ఇలాగా శాస్త్రంలో చెప్పబడ్డది. ఇలాంటి మండలాలు కూడా మేము ఒక సమయంలో చూసాం. విపరీతమైనటువంటి యొక్క మనస్సుతో సమానంగా పరిగెత్తుందా విమానం అన్నట్లుగా తీసుకెళ్ళింది ఆమెగారు మమ్మల్ని. తిప్పగా తిప్పగా మహర్షి మండలాలు అవి ఇవి చూడగా చూడగా అనేకమైనటువంటి యొక్క మధుర రసంతో ఉన్నటువంటి యొక్క వనములు, హరిచందనపు చెట్లు, పుష్ప సమూహములు, అలాగే ఇతరమైనటువంటి కదలీఫల వనాలు, సరస్సులు, ఆ ద్వీపాలు ఇసుక తిండిలు, రెండు వైపు నుంచి సెలయేరులు దాకా చక్కగా నదులు ప్రశాంతంగా పారుతూ ఉంటే మధ్యలో ఎత్తుగా ఉన్న సందర్భంలో వన సమూహంలో లతాగులముల యొక్క ఆ స్పష్టమైనటువంటి యొక్క ప్రకృతిసరమైనటువంటి సుగంధ బీచికలు వస్తున్న సందర్భంలో అక్కడ తపస్సు చేసుకునేటువంటి యొక్క మహానుభావుల యొక్క శరీరంలో ఉండే కాంతి, ఆ రెండు వైపులా ఉండబడేటువంటి యొక్క ఆ వనం మొత్తం కూడా పెద్ద రకం ఏమంటారు మెర్క్యూరీ బల్బులాగా పెట్టినట్లుగా వెలుగు కలిగించేటువంటి స్థితితో కూడినటువంటి ప్రాంతానికి ద్వీపము అంటారు. బాగా వినండి, దీపం కాదు దీపొల్లు వావత్తు తెలుగు భాషలో పాత రోజుల్లో చెప్పే పద్ధతి. కనుక అలాగా ఆ ద్వీపముతో కూడినటువంటి విధి విశేషాలు చూసాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని లోకులు దేవతలు చెప్పుకునేటువంటి బ్రహ్మ విష్ణు లోకాలు ఎలా ఉంటాయో, హంసవాహనం బ్రహ్మాండమైనటువంటి యొక్క కొలను సరస్సులు, ఆ సరస్వతీదేవి అనబడేటువంటి ఒక శక్తి, ఈ విష్ణులోకం, ఈ లక్ష్మీదేవి, ఈ పరిచర్య చేయటం, విష్ణు వైభవం, జయ విజయులు అనబడేటువంటి ద్వారపాలకులు, దానిలో ఒక విభాగంలో ఇంద్రలోకం, దానిలో అమృత రూపమైనటువంటి యొక్క అమృత భాండాలు, ఒకవైపు రతీమన్మధులు, ఒకవైపు రంభావురవశ్రీ మేనకా తిలోత్తమ వీళ్ళు వగైరాలు, ఈ వగైరాలు మొత్తం ఈశ్వరలోకం, ముక్కోట దేవతలు ఈశ్వరుని స్మరించడం, నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, ఈశ్వరుడు, వీళ్ళందరూ కూడా ఇలాంటి వైభవం మొత్తం కూడా ఆనాడు ఆమె గారు మెల్లమెల్లగా మమ్మల్ని విమానంలో నుంచి దింపి ఆ నదులు గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్త అని రోజు మనం స్మరించేటువంటి నదులు ఇవన్నీ కూడా మేము చూసాం అన్నాడు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది అంటున్నారు ఆనాటి బ్రహ్మదేవుడు వ్యాసులవారి నారదవారి సమక్షంలో. కాగా ఇవన్నీ తిరంగా అమృత జలాలు చూసామన్నారు. అమృతం భాండాల్లో ఉందని అన్నాం. అసలు ఆ జలం చూస్తే ఆ నీళ్లు తాగితే అపవిత్ర పవిత్రో వా స్రవావస్థాంగతోపి స్మరేత్ పుండరీకాక్షం సభాక్షభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయన మూడు మార్లు ఆ నీళ్లు లోపలికి పుచ్చుకుంటే అసలు మరణం లేదుటండి. అలాంటి సరస్సులు చూశారటండి వాళ్ళు. ఈనాడుగా ఉన్నాయి మహామానసరోవర ప్రాంతాల్లో పెద్దలు చెప్తారు, హిమాలయ ప్రాంతాల గృహలు, అక్కడ ఉండేటువంటి పండ్లు దేవీభాగవతంలో చెప్పారు. అసలు ఆ పండ్లల్లో నుంచి మనం రసం తీస్తాం, కానీ దేవీభాగవతంలో అమ్మవారు ఎక్కడ సంచారం చేస్తుందంటే పళ్ళ వెంబడి నుంచి రసం కారుతుందిట. బద్రీనారాయణ ప్రాంతాల్లో ఉండబడే చెట్ల దగ్గర కొన్ని ప్రాంతాల్లో దేవీభాగవతంలో స్పష్టంగా చెప్పారు రెండవ వర్గంలో. అయితే అలాంటి వగైరాలు చూసాం. ఇక ముఖ్యంగా ప్రస్తుతంగా మీగ్గా చెప్పదగినటువంటి విషయం ఏమిటి అంటే మణిద్వీపము. మణిద్వీపము అంటే ఒక్కొక్క కాంపౌండ్ ఆకాశమంత ఎత్తు, తేలిగ్గా చెప్పాలంటే. ఇక పంచలోహాలతో, బంగారంతో, వెండితో, రాగితో, ఇత్తడితో, కంచుతో. అది కాక ఇంకా కూడా ఏమిటి అంటే అమ్మవారి యొక్క 24 ద్వారాలతో కూడిన సందర్భంలో మహత్తరమైనటువంటి యొక్క 16 మెట్లు ఒక్కొక్క భవనానికి, అలాంటి హర్మియములు అంటే 24 భవనాల యొక్క వైశాల్యం కలిపితే ఒక హర్మియము అంటారు. పెద్ద భవనం అని అనలేము, ఓ 15 భవనాలు లాంటి యొక్క సముదాయంతో కూడిన వెడల్పు పొడవు కలిగినటువంటి యొక్క అమ్మవారి యొక్క మహామంత్రులు అమ్మవారి కోసం రసవత్తరమైనటువంటి యొక్క శాస్త్రంగా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎందు సేవించడానికి అనువైన పద్ధతిలో ప్రవర్తిస్తున్నటువంటి యొక్క పవిత్రమైన ఆకర్షణీయమైన ఆనందమైన సనాతనమైన సహజమైన జ్ఞానమైన నిష్టమైన చూపులతో కూడినటువంటి యొక్క జ్ఞానాన్ని మళ్ళీ జన్మరహితం చేసేటువంటి మోక్షైక సమానమైనటువంటి ప్రాంతం అది. అవన్నీ కూడా చూసాం. కాగా ఇక 24 ద్వారాలు దాటి లోపలికి వచ్చిన తర్వాత 16 రకాల భవనాలతో సంబంధించిన సందర్భంలో ఉండబడేటువంటి యొక్క ఆ నవరత్నతో కూడినటువంటి యొక్క గోడలు ఇళ్ళకి, జలజల శబ్దాలు చేసేటువంటి మంచి ముత్యాలతో తోరణాలు, ఒక్కొక్క భవనానికి హర్మియం దాటి లోపలికి వస్తూ ఉంటే 16 భవనాల్లో ఒక్కొక్క భవనానికి 16 మెట్లు, ఒక్కొక్క చోట 5 మెట్లు. ఇక ఇలాగా 16 భవనాల్లో లోపలికి వచ్చినటువంటి సందర్భంలో చివరికి వీళ్ళంతా కూడా సేవిస్తూ ఉంటే తాంబూల చూర్ణం చేసి పరిగెత్తుతున్నారా, ఎందుకు పరిగెత్తున్నారా, ఏమైనా ఇబ్బంది జరిగిందా అని ఆలోచన చేసేంత రీతిగా వాళ్ళ నడకలే ఎట్లా ఉంటాయటండి. మొత్తం మహామంత్రినిలు, మంత్రులు కాదు బాగా వినండి, అంటే స్త్రీ సముదాయమే. ఎవరు వీళ్ళు? స్త్రీలకి ఇంత శక్తి ఉంటుందా? వ్యవహారికంగా స్త్రీలకు మనకంటే శక్తి అనుకుంటాం, ఈ విషయం పక్కన పెడితే స్త్రీలు ఈ 9 కోట్ల మహామంత్రాలు, 7 కోట్ల మహామంత్రాలు రూపం పొందింది పూర్వకాలంలో చరిత్రలో మనం చెప్పుకున్నాం కొద్ది రోజుల క్రితం మన ప్రవచనంలో. అలాగా ఈ మంత్రములన్నీ కూడా కొన్ని యుగాల పర్యంతం అనుష్ఠానం చేసి సామాన్యంగా భోజనం చేసిన తర్వాత మనం తాంబూలం వేసుకుంటాం బహుశా, ఇతరత్ర కాదు. అయితే అలాగా కాకుండా 24 గంటలు భారతీయ కాలమానం ప్రకారంగా నిద్రపోయే సందర్భం అనేది లేకుండా వాడు తాంబూలం వేసుకొని తాంబూల చర్మణం చేయగా మిగిలినటువంటి యొక్క ఆ పిప్పి పదార్థం లాంటిది ఏదైతే ఉంటుందో అది పక్కకు నోటి నుంచి విసర్జించినప్పుడు, తేలిక చెప్పాలంటే ఉమ్మేసినప్పుడు ఉండబడేటువంటి జ్ఞానమే ఈనాడు మనం అనుభవిస్తున్న సుఖంటండి. ఆ మహామంత్రి బాగా అర్థం చేసుకోండి, ఆ మహామంత్రినిలో
తొమ్మిది కోట్ల మహామంత్రాలు కొన్ని లక్షల కోట్ల యుగాలు అంటే సంవత్సరాలు. మహా సంవత్సరాలు అయితే యుగం అవుతుందిగా, కృతయుగం అంటే కొన్ని లక్షల సంవత్సరాలు, పంచాంగం మీద మనకు ప్రత్యేక సంఖ్య ఉందిగా, ద్వాపర యుగం ఉందిగా, కృతయుగం అంటే సత్యయుగం, త్రేతాయుగం అంటే రామావతార యుగం, ద్వాపర యుగం అంటే కృష్ణావతార మహాభారత యుగం, అలాగే కలియుగం అంటే సరే మనకు తెలిసింది అల్పాయుష్యు, అల్పజ్ఞానం, అవివేకం, అమాయకత్వం, ఇలా శాపగ్రస్తమైనటువంటి యుగం. ఇలాంటి యొక్క 28 మహాయుగాల సందర్భంలో అనేక మహాయుగాల పర్యంతం మహామంత్రానుష్ఠానం చేసి మణిద్వీపంలో ఉండి అమ్మవారిని సేవిస్తూ కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, చేతులు నొప్పిగా ఉన్నాయి, రాత్రి నిద్ర లేదు, శ్రమపడ్డాం, విశ్రామ అమ్మాయికి అమ్మవారి పూలు పెట్టాం, అమ్మవారి పాదాలు పసుపు రాసాం, కుంకుమ పెట్టాం, పారాయణ పెట్టాం, బొట్టు పెట్టాం, సింధూరం పెట్టాం, కజ్జలం, కజ్జలం అంటే ఏమంటారు కాటుక, ఇవన్నీ పెట్టాం కనుక మాకు నిద్ర వచ్చింది, పొద్దు పోయింది, చీర కట్టాం. ఇట్లాంటి యొక్క సామాన్యమైన పరిభాష కాదు వాళ్ళది. 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. 24 గంటలు అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ సంప్రదాయం ఉంది. ఇక్కడ చూడండి, వ్యక్తిగతంగా ఎవరో తీసుకోవద్దు, శృంగేరి వారి యొక్క అనుగ్రహంతో, శ్రీవారి యొక్క అనుగ్రహంతో కూడిన ఆశీర్వచనంతో ఇక్కడ జరిగే కార్యక్రమాలు టైం టు టైం మేం కాదు, మా అంటే మహానుభావులు పండితులు కాదు, ఇక్కడ ఉండబడేటువంటి యొక్క పెద్దలు పూజ్యులు వ్యక్తిగతంగా చెప్ప అన్ని రకాల విభాగాల్లో సెకండ్ల ప్రకారం చేస్తున్నారు. నిమిషాలని నేను అనలేను, ఇది గొప్పతనం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడ మన ఇళ్లలో కోట్లు ఖర్చు పెడతాం, పెళ్లి చేస్తాం, లక్షలతో కూడా తీసుకుంటాం, టైంలో చేయలేం, అంతా మన వాళ్ళే. ఏదో కారణం ఉంటుంది. ఒకరోజు కాదుగా మహాయాగం, మహామంగళ కార్యక్రమం 9 రోజులు పెట్టారు, లేదు 14 చేశారు. మరి రోజువారీగా మీరు గమనించండి ఎన్ని రకాల ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎంత సముదాయం ఉంది, ఎంత గోవు సంపద, ఎన్ని పాఠశాలలు, ఎంత మర్యాద, ఎంత శుచి, ఎంత శుభ్రత. ఏమండి ఎంతకంటే స్వర్గలోకం ఎక్కడుందండి మహానుభావులారా? మన ఇళ్లల్లో వ్యక్తిగతంగా తీసుకోకూడదు ఎవరు, సామాన్యంగా ఓ 1000 మందిని భారతీయులను తీసుకుంటే ఇళ్లల్లో అంత శుభ్రత, అంత టైం మనం మెయింటైన్ చేయగలమా? అంటే ఉద్దేశం ఏమిటి, పూజ్యులైనటువంటి మహాగురువుల యొక్క మహామహిమ, అలాంటి యొక్క ఆదర్శమైనటువంటి యొక్క తత్వాన్ని మనకు నిరంతరం కూడా అలా చూపిస్తోంది. స్పష్టంగా మెర్క్యూరీ బరుపట్ల సమక్షంలోనైనా జీవితం అలభ్యం, మానవ జన్మ రాదు, వచ్చిన జన్మ మీరు సార్థకం చేసుకోండి. కనుక మీరు పరమార్థతత్వాన్ని స్వీకరించిన దానికి ప్రతీక ఎలాగైతే రోజువారీగా మనం ఆనందాతిశయంలో మునిగి తేలుతూ ఉన్నామో, మహామంగళ కార్యంలో నవగ్రహ లక్షణాత్మక మహామంత్ర మహాయాగ సందర్భంలో మహాపండితుల ద్వారా, మహాభక్తుల ద్వారా, మహాపుణ్యమూర్తుల ద్వారా, మహాదాతల ద్వారా, మహాజనుల ద్వారా అలాంటి యొక్క స్థితితో కూడినటువంటి మహదానందం కలుగుద్దయా మాకు అన్నాడు. మా వయసు ఎంత తెలుసా అప్పుడు? సుమారు 3 సంవత్సరాలు ఉండవచ్చు అన్నాడు ఆయన. ఏమండి 3 సంవత్సరాల పిల్లవాడు దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తారో మనం ఊహిస్తాం ఈనాడు, లేదు కొద్ది రోజుల క్రితం కూడా. మరి అట్లాంటి యొక్క ప్రజ్ఞ కలిగినటువంటి యొక్క ఆ దేవతల అనుగ్రహం కోసమే మనం సత్యనారాయణ సమర్థన చేసినా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆవాహన చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం కావాలి, వాళ్ళ లక్ష్మి కావాలి, వాళ్ళ యొక్క ఆ విశిష్టమైనటువంటి సంప్రదాయబద్ధమైన అనుగ్రహం కావాలని. కనుక అలాగా ఈ స్థితితో కూడినటువంటి వాళ్ళకి మేము కూడా వెళ్ళాం లోపలికి. అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయినాను నారద ఓ వ్యాసులవారు, ఈ అమ్మవారి యందు విమానంలో కూర్చున్నప్పుడు మేమంతా కూడా మగపిల్లల్లాగానే ఉన్నాం, నా జ్ఞాపకం బాగా. కానీ ఆ 24 రకాల భవనాలతో కూడినటువంటి మహాహర్మియాల దగ్గరికి వచ్చేటప్పటికీ నేను ఇందాక చెప్పడం మర్చిపోయినాను, మీరేమనుకోవద్దు సుమా, ఆనందంలో అమ్మవారి గురించి మీరు అడిగారు కనుక మరి మేమంతా స్త్రీలమేనండి. అబ్బా ఎంత శుభవార్త, ఎవరు మేమంతా చంటి పాపలం అండి. ఎప్పుడు ఆ 24 భవనం దగ్గరికి మణిద్వీపంలో ప్రవేశించినప్పుడు ఇక లోపలికి వెళ్ళాం, లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు మమ్మల్ని, ఏమీ అనలేదు, అందరూ ఉన్నారు, నమస్కారం చేస్తున్నారు అమ్మవారికి, అందరూ ఉన్నారు. సచామర రమాణి సవ్య దక్షిణ సేవిత, బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతీదేవి విషయం మనందరికీ తెలుసు, రమాదేవి అంటే లక్ష్మీదేవి విష్ణుపత్ని అని మనందరికీ తెలుసు. అలాంటి యొక్క వీళ్ళిద్దరు కూడా వచ్చి ప్రతిరోజు కూడా ఉదయం ఒక యామం, సాయంత్రం ఒక యామం అన్నట్లుగా వీలైనంత వరకు చాలాసేపు భర్తగారి అనుమతితో, భర్తగారి తరఫున కూడా ఆ నెమలి పింఛాలతో ఉన్నటువంటి యొక్క వింజామరలతో ఆ యొక్క ఆ అమ్మవారిని అలాగా సేవిస్తూ ఉంటారటండి. లలిత సహస్రనామంలో మీ అందరికీ తెలుసు, సచామర రమాణి సవ్య దక్షిణ సేవిత. సవ్య దక్షిణాలంటే దక్షిణ శబ్దం కాదండి, ఇక్కడ సవ్యం అంటే అమ్మవారికి ఎడమ వైపు రమాదేవి, అమ్మవారి కుడి చేతి వైపు సరస్వతీదేవి. సవ్యము అంటే ఇక్కడ అన్యదా భావించకూడదు, దక్షిణ అంటే దక్షిణ శబ్దం కాదు, ఇక్కడ దక్షిణం అంటే కుడివైపు భాగం అని. శబ్దార్థోపి అర్ధక్రమో బలీయాన్ ఇది వ్యాకరణోక్తే అంటారు. కనుక అలాంటి యొక్క అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఇలాగా వీళ్ళందరూ సేవగా సేవగా చేయగా మా అందరికీ కూడా ముఖాలు చూసుకున్నాం మేము అందరం. ఆడపిల్లలమేగా ఇప్పుడు, ముగ్గురం ఆడపిల్లలమే అంటే పాపాయలమేగా మొఖాలు చూసుకున్నాం, ఏంటో తెలియలేదు. ఇదిగో ఈ రెండో ఆయన ఉన్నాడే నావెంబడు రెండో ఆయన, ఎప్పుడూ ఇంత పెద్ద పేచీ అండి, ప్రజ్ఞానంలో మమ్మల్ని వదిలిపెట్టి ముందుకెళ్తాడు మాకు భయం అంటాడు బ్రహ్మదేవుడు. మమ్మల్ని వదిలిపెట్టి ముందుకెళ్తాడండి ఎప్పుడు ఈయన అంటే ఎవరో సాక్షాత్ మహావిష్ణువు.
తద్విష్ణు పరమం పదగం సదా పశ్యంతి సూరయ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదు.
ఈ యొక్క మహానుభావుడితో మాకు చాలా భయం అండి, చెప్పకుండా వెళ్ళిపోతాడు ఉన్నట్లుండి, మాకంటే ముందర వెళ్ళిపోతాడు. ఇప్పుడు కలిసిమెలిసి వెళ్ళొచ్చు కదా, ఇద్దరం ఒకసారి పుట్టాం కదా, మరి ఆ మైత్రి ఏమైనా ఉందా అంటే ఇప్పటికి నాకు పోలేదు ఆ భయం, విష్ణువు చూస్తే నాకు భయం అంటాడు బ్రహ్మదేవుడు. ఈశ్వరుడు అంటాడు విష్ణువు యొక్క ద్వాదశాక్షరి మహామంత్రాన్ని నేను తపస్సు రూపంలో చేస్తున్నా కూడా అసలు నన్ను గురించి ఈయన పట్టించుకోడు, పైగా ఏదో పాతకాలం నాటి వాళ్ళగా చూస్తాడు ఈయన అంటారు. ఇట్లాంటి యొక్క తారతమ్యం అంటారు దీన్ని, ఒకరి ఎందు ఒకరికి జరిగినటువంటి అన్యోన్య ప్రీతి భావన తత్వాన్ని అనాది కాలంలో దేవతలు లాంటి వాళ్ళు తెలియచేస్తున్నారంటే దేవతానుగ్రహం పొందేటువంటి భారతీయ జనం ఎంత ఐకమత్యతగా ఉండాలో, దైవానుగ్రహం పొందాలంటే మనం ఆలోచించుకోగలము, ఆలోచించుకోవాలి, ఎవరికి వారే ఆలోచించుకోవాలి. దేవతల్లో కూడా ఐకమత్యత ఉండాలనే కదా ఇప్పుడు మనం గమనించిన విషయం అమ్మవారు ఉండగా. సరే అయిపోయిన తర్వాత ఇక ఆ చాలా ఆనందంగా చూస్తున్నారటండి. ఇక్కడ వైభవం ఎలా చెప్పారంటే, ఓ 10 కోట్ల కట్నం ఇచ్చినటువంటి మహానుభావుడు ఈయనుడు. ఉదాహరణకి మన గుంటూరు పట్టణంలో పెద్ద రకం స్థాయిలో హోదాగా వివాహం చేస్తే అమ్మాయికి ఎలాంటి వసతులు కల్పిస్తారో 10 కోట్ల కట్నం ఇచ్చిన ఆయన అనుకోండి, అట్లా వైభవం. ఎంతమంటే భాష మనకు హృదయంలో ఏవో గుయిగుయిలు ఉన్నాయి కానీ చెప్పడం చేత కావట్లేదు నాకు, మీరేమనుకోవద్దు. అలాంటి సందర్భంలో ఆ వైభవం కనిపిస్తుంటే వచ్చినటువంటి వాళ్ళని మర్యాద చేస్తున్నాడు. ఎవరు తెలుసా అండి, బాగా జ్ఞాపకం ఉంది, ఇంద్రదేవుడు ఎక్కడున్నాడు, ఆ జిన్నా టవర్ సెంటర్ లాగా. అంటే ఈ ఉదాహరణ చెప్తున్నాను అనుకోబోకండి, ఆ మణిద్వీపానికి వెళ్ళేటువంటి ప్రధాన ద్వారముల యొక్క కలయిక ఏదైతే ఉంటుందో అలాంటి ప్రాంతంలో ఉండి శిరస్సు వంచి అక్కడ వెళ్ళే జీవులందరికీ నమస్కారం చేసి శిరస్సు వంచి అంటున్నాడు, అయ్యా మహానుభావులారా, పవిత్ర జీవులారా, అమ్మవారి దర్శనం కోసం వచ్చారా మీరు, దయచేయండి దయచేయండి, సౌజ్ఞ ప్రధాన ద్వారం ఎక్కడుందో దయచేయండి. ఎవరు? అష్టదిక్పాలకుల్లో తూర్పు దిశను పరిపాలన చేసినటువంటి సాక్షాత్ ఇంద్రభగవానుడు, శచీదేవి యొక్క భర్త, 100 క్రతువులు చేసినటువంటి వాడు, సమస్తమైనటువంటి యొక్క విచక్షణా వివేకం ప్రపంచం మొత్తాన్ని కూడా తెలివితేటలతో ఒకే త్రాతమి నడిపించగలిగిన శక్తి సామర్థ్యుడు, పరమేశ్వరి ఉపాసన అనుగ్రహపాత్రుడు. ఇది గొప్ప మనకు కావాల్సింది. ఎంతవాడైనా అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి వాడు కనుకనే ఇంకా విషయం మనం చెప్పే సమయం లేదు. కానీ వివాహాదులు చేసినట్లయితే మన దగ్గర బిందెలో నీళ్లు వేస్తారు, ఆ బిందెలో నీళ్లు వేసే వారికి కమ్మాకడియం అని వేయిస్తారు, వెండి బంగారం వేయిస్తారు. ఎవరైనా పంతులు గారు మర్చిపోయేవాడు నాలాంటి వాడు ఉంటే ఆడవాళ్ళు జ్ఞాపకం చేస్తారు, పట్టుకుని ఎదురుగా కూర్చుంటారు. మంగళసూత్రం కట్టే వాళ్ళకి దగ్గరికి రావట్లేదు కానీ అట్లా ఉంటారు, అయ్యా ఇదిగో వెండి బంగారం వెండి బంగారం వెండి బంగారం అంటే ఏమిటి, దీనిలో వేయించండి మర్చిపోతారేమో తొందరలో మీరు. దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రం లాభంచ దేహిమే. ఆ దేవ ఇంద్రుణ్ణి శచీదేవిని ఆ దేవతా ఇంద్రుడికి నమస్కారం చేసినట్టయితే దేవేంద్ర ప్రియ వివాహం భాగ్యం ఆరోగ్యం వివాహనబడేటువంటి జీవితం ద్వారా ఒక భాగ్యం కలిగించారు గనక ఈ వెండి ఈశ్వరుని యొక్క అనుగ్రహం, ఈ బంగారం విష్ణువు యొక్క శక్తి, ఈ రెండు కూడా నీళ్ళలో వేయగా మేము ప్రయత్నం చేసి మేమిద్దరం కూడా ఒకే పాత్రలో ఉన్న నీళ్లు ఇక రెండో వైపు పడకుండా ఉన్న సందర్భంలో దానిని తీసుకోవడానికి ఎలా తెలివితేటలుగా ప్రయత్నం చేస్తామో, గృహస్థాశ్రం అనబడేటువంటి బిందెయందు వివేకం అనేటువంటి నీళ్లతో ఈ బంగారం వెండి లాంటి యొక్క అనుకూలమైన ఐకమత్యతో కూడినటువంటి మనస్సును మాకు అనుగ్రహించుగాక. ఏమండి, ఎంత అన్యోన్య దాంపత్యం అనుగ్రహించుగాక తెలియగా చెప్పాలంటే ఆ వెండి మరి మహాతరులకి పాదాలకి వగైరాలు ధరిస్తారు. ఎందుకే అంటే శరీరంలో కామక్రోధాలు ఉన్నప్పుడు అవి ఒక సమయంలో సుఖశాంతం అనుభవించేటప్పుడు విస్తృతమైపోయి ఎదుట ఉండబడే శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా నిగ్రహశక్తి కావాలంటే ఈ రక్తస్పర్శతో ఎండి యొక్క స్పర్శ తగలాలి అని. దీనికి చాలా తతంగం ఉంది, మొత్తానికి ధరించాలి బంగారం వెండి ధరించాలి, ఆరోగ్యం అనుకూలం శక్తి ఉన్న వాళ్ళు నవరత్నాలు ధరించాలి, నీళ్లు పోసుకోవాలి, ఎలకాలం దాచిపెట్టుకొని సంతోషించకూడదు. కనుక అలాంటి సందర్భంలో ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళంతా నవరత్న మాలికలు వేసుకున్నటువంటి వాళ్ళు, అందరి మేడలో పూలదండలు కాదు నవరత్నాలు ఉన్నాయి, మరకత మాణిక్య వజ్ర వైఢూర్య నీలం గోమేదిగా ఇంద్రనీల పౌష్య నవరత్నాలు అంటే మరకతాలు ఇలాంటివన్నీ ధరించిన వాళ్ళు, వాళ్ళంతా కూడా సంతోషించారు. పరిచయం లేకపోయినా సంబంధం లేకపోయినా ఏ రకం వాళ్ళు తెలియకపోయినా సౌజ్ఞ రెండు కూర్చోండి నోటితో మాటలు లేవు, చేతులు తప్పనులు చేస్తున్నారు, సౌజ్ఞాపు కూర్చోబెట్టారు. మేము చిన్నపిల్లలం కనుక పొరపాటు పడి వెళ్ళి చివరికి 16 మెట్లు కలిగినటువంటి ద్వారం దగ్గర ఓ బంగారంతో కూడిన సింహాసనం మీద కూలబడ్డాము అంటే ఇక నడవలేక అలసిపోయి అలా కూలబట్టమంటే తెలుసు కదండి. ముసలి వాళ్ళని లేవలేస్తాం చూడండి, మేము లేస్తే విధానం చూస్తున్నారుగా, పెద్దలు ఎవరన్నా పాపం లేవలేక శరీరంలో ఏదో జారిపోయారన్నట్టుగా వాలిపోతున్నారు, శరీరంలో శక్తి తగ్గిపోయింది అంటే చంటి పిల్లలుగా. అప్పుడు అందరూ నమస్కారం చేస్తున్నారు, రకరకాలుగా అమ్మవారిని స్తోత్రం చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా ఇక్షుశాలి వ్యవస్థై పారిజాత శోభితమూలే స్వర్ణరత్నమణి మంటప మధ్యే చింతయేత్ సకల లోక ధరిత్ర్యం శ్యామాం విచిత్రాం నవరత్నభూషితాం చతుర్భుజాం తుంగపయోధరాన్వితాం ఇందీవరాక్షీం నవశాలి మంజరీం శుకం దదానాం శరణం భజామహే. అమ్మవారిని గురించి చేతనైనటువంటి స్తోత్రాలు మా అందరికీ వినిపించినాయి. నోటితో అందామంటే మాకు తోచలే, నోటితో ఉందామని మాకు తోచలేదు, మాకు బాగా జ్ఞాపకం. అందుకే ఈనాడు కూడా అమ్మవారిని చూస్తే మేము అపరాధం చేసామని భయం, ఏదో పూజ చేసినా కూడా అమ్మవారిని చూస్తే మేము నమస్కారం చేస్తాం. అపరాధ సహస్రాణి క్రియంతే నిజమయ్య దాసోయమితి మాత్వ క్షమస్వ జగదీశ్వరీ. ఎంత అనుష్ఠానం చేసినా అపరాధ క్షమాపణ కోరాలి, ఈ సంప్రదాయం ఉంది. ఇలా జరగ్గా జరగ్గా కొద్ది సమయం అయిపోయిన తర్వాత అమ్మవారు చిరునవ్వుతో కూడి 13 రకాల సుగంధాలతో కూడినటువంటి తాంబూల చరణం చేశారు. కొన్ని చెప్పుకుందాం మనం, జాజికాయ, జాపత్రి, యాలకలు, పచ్చకర్పూరం, పుదీనా, గోరోచనం, కస్తూరి, ఇలాగ శుద్ధమైనటువంటి యొక్క ఒక పేపర్ మీద మామూలుగా కాక తిరగ వేస్తే అక్షరాలు చదివేటువంటి యొక్క లేత ఆకులు, తమలపాకుల్లో పుంజాతి, స్త్రీజాతి, నపుంసక జాతి ఉంటాయి. ఉదాహరణకి మా కొల్లిపెర ఆకులు ఇక్కడ కూడా ఉండవచ్చు, అన్యదా భావించొద్దు ఎవరు. అలాంటి లేత ఆకులు శుభ్రంగా తడిబట్టతో తుడిచి దాని మీద ఉండబడేటువంటి యొక్క ఏమంటారు ఆ వగైరాలన్నీ కూడా తీసేసి వాటితో వేసుకుంటే పైత్యం వస్తుందండి. అవన్నీ కూడా తీసివేసి శుభ్రపరిచి ఆకు మొదటి భాగం కట్ చేసి ఆకు యొక్క తొడిమ భాగం చివరి భాగం కూడా కట్ చేసి గోళతో కాదు, ఏదైనా ఒక ఆధారం పెట్టుకుని గోళతో కట్ చేయకూడదు. అలాగా మొత్తానికి ఇలా తాంబూల చర్మణం చేసి అంటే తాంబూలం సిద్ధం చేసి అమ్మవారికి శ్రీ చక్రార్చనలో, చక్రార్చనలో, దేవీ పూజలో, సువాసిని పూజలో, బాల పూజలో అర్పిస్తారు. మనకు సంప్రదాయం శ్రీవారి యొక్క సన్నిధానం కనుక జ్ఞాపకం కొరకు, తెలియని వాళ్ళు తక్కువ, తెలిసిన వాళ్ళే ఎక్కువ, మా ధర్మం ప్రకారం మేము చెప్పాలి కనుక. ఇలాంటి యొక్క తాంబూల చర్మణం చేసినటువంటి అమ్మవారికి ఆ రమాదేవి వాళ్ళంతా కూడా చక్కగా వింజామలతో వీస్తున్నటువంటి సందర్భంలో ఈ అమ్మవారు ఈ మొట్టమొదట ఉండబడేటువంటి ఈ ముగ్గురు అమ్మాయిలు కదండి, ఇప్పుడు చంటి పిల్లలు, ఇంతవరకు ప్రయాణం చేసిన వాళ్ళు, అన్నీ చూసి చెప్తున్న వాళ్ళు, ఒక అమ్మాయిని సౌజ్ఞాపూర్వకంగా పిలిచిందండి. పిలిచేసి ఇలాగా కూర్చోబెట్టుకుందాం అని ప్రయత్నం చేస్తున్నామని ఆ ముందుకు రాబోతూ ఉంటే ఇక్కడ ఇలా చేయబెట్టి ఇలా అందుటండి వచ్చేటప్పటికి ఒక తెల్లని గుడ్డలు, తెల్లని పువ్వులు, తెల్లని శరీరం, తెల్లని లక్షణాలు, సరైన బొట్టు, అందమైన ఆకారం, సహజమైన సౌందర్యం, ఎక్కడా ఎప్పుడు ఎక్కడా చూడనటువంటి యొక్క సాక్షాత్తు శుక్ల బ్రహ్మ విచార సార పరమాం ఆద్యాం జగద్వ్యాపిని వినా పుస్తక ధారిణి అభయదాం జట్యాంధకారాపకాం హస్తే స్ఫటికమాలికాం విదధతి పద్మాసనే సంస్థితాం వందేతాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఈనాడు సరస్వతీదేవి అంటారు, అలాంటి యొక్క మహాశక్తి కూడినటువంటి యొక్క దివ్య జగజ్జనని ఆ తెల్ల వస్త్రాలతో, శుభ్ర వస్త్రాలతో, అనాది సిద్ధమైనటువంటి యొక్క ఆ పట్టు పీతాంబరముల కంటే పెరిగినటువంటి వస్త్రాలతో తీసుకుని వచ్చి ఈ మొట్టమొదట ఆమెను పిలిచి ఆ చేయి మీద చేయబెట్టి పాణిని గ్రహించడం అంటారు. చేయి మీద చేయబెట్టి చెవులో మంత్రం చెప్పారటండి, ఊదింది అనకూడదుగా, సాక్షాత్ పరమేశ్వరు ఎవరికి, ఈ ఇచ్చినటువంటి అమ్మాయిని తీసుకునే అమ్మాయికి చెవులో మంత్రం చెప్పారు. సరే ఏమిటో తర్వాత చెప్పుకున్నాం, అయిపోయింది. కాస్త నవ్వు వచ్చిందిటండి ఆయనకి సంతోషంగా, చేయిలో చేయి, కొత్త చెయ్యి అంటే ఈ రక్తస్పర్శ వల్ల చాలా ఏమిటో ఆనందం కలిగింది, నవ్వొచ్చిందనమాట. పాణిని గ్రహించిన సందర్భంలో అధైనాముత్రయాద కృష్ణహస్తే గృహీత్వ అని వివాహ సంస్కారాల్లో ఈ పాణి గ్రహణం చేయడం కోసం మంత్రవిధులు ఉన్నాయి. మొత్తానికి ఇవి చాలా సుఖప్రదం, శుభప్రదం, జీవితానికి అనుకూలమైన జయాలు కలుగు చేస్తాయి. సరే ఇక తర్వాత రెండో అమ్మాయిని పిలిచారటండి సౌజ్ఞాపూర్వకంగా. రెండో అమ్మాయిని పిలిచారు. ఆ రెండో అమ్మాయిని కూడా పిలిచేసి మొత్తానికి దగ్గరికి తీసుకుని పచ్చని గుడ్డలు, పచ్చని పువ్వులు, పచ్చని వస్త్రాలు, ఆ పచ్చగా ఉండబడేటువంటి ఆభరణాలు ఆ త్రిభువనేశ్వరి దగ్గర ఏమున్నాయో అలాంటి దాంట్లో అలంకరించబడిన అమ్మాయిని ఈమె చేతిలో పెట్టి ఓ మాట చెప్తుంటండి. చెవులో మంత్రం చెప్పారు మామూలే. ఏం చెబుతుంటే, వీళ్ళంతా కూడా నా యొక్క హృదయపూర్వకమైన శాశ్వత శక్తులు. ఈ శక్తులు మీరు గ్రహించి భవిష్యత్తులో ఈ బాల్యం పోగొట్టుకుని యుక్త వయసు వచ్చి సృష్టి యందు ఒక విశిష్టమైన శాశ్వతమైన యోగాన్ని పొందగలరు. కానీ ఈ వీళ్లతో ఎప్పుడు కూడా మీరు వ్యతిరేక భావంతో కానీ హాస్యంగా కానీ లేకపోతే కారణంగా కానీ కయ్యం పెట్టుకోకూడదు. వీరితో, ఈ శక్తులతో మీరు విరోధం చేయకూడదు. ఈ మాటలు చెప్పారటండి. ఆ నాకు ఇష్టం లేదండి, ఆ నాకైతే వద్దులేండి మళ్ళీ చూద్దాం అనే మాటలు ఆ తెలివి లేదు ఆయన అన్నాడని. ఆమె ఏం చెప్తున్నాను, శిరస్సు వచ్చారు, రెండో ఆమె తీసుకున్నారు, సరే ఇచ్చారు. ఇక మూడో వారు వచ్చారు, తపా 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 అంటే తపస్సు చేయండి అనగా వచ్చినాయని, కాస్త నల్ల రంగుగా ఉన్నాయని, సరే పక్క నుంచి వచ్చినా నీళ్ళల్లో కాకుండా వచ్చినాయని వచ్చేసింది. ఆమెకు కూడా ఈమెనిచ్చి కాస్త నలుపు రంగు, కాబట్టి నల్లని పూలు కాదు, బాగా వినండి, శరీరం నలుపు రంగు, అందమైన పూలు, అందమైన ఆభరణాలు, కరణాభరణాలు, హస్తాభరణాలు, పాదాభరణాలు, శరీరాభరణాలు, ఇలాంటి ఆభరణాలతో కూడినటువంటి యొక్క ఈ అమ్మాయిని వారికి ఇచ్చి మంచి మేలైనటువంటి యొక్క ఏమంటారు మాటీలు, మేటిగా ఉండబడే మాటిల్ అంటూ పెట్టి ఆమెకి ఇచ్చేసి సంతోషింపజేసి చెయ్యిలో చేయబెట్టి చెవులో మంత్రం చెప్పి, అయ్యా ఈమెతో మాత్రం మీరెప్పుడు విరోధం పెట్టుకోకూడదు. అంటే తేలిగ్గా చెప్పారంటే ఇంటామంటూ ఇంటాయన విరోధం పెట్టుకోకూడదు. బా అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఆలోచించాలి ఇంటికి వెళ్ళి అని ఎవరైనా అనుకోవచ్చు. అలా కాదండి, ఇది అనాది నుంచి వస్తోంది. గృహలక్ష్మి భార్య అంటే గృహలక్ష్మి దేవి భాగవత సారంతమ సమగ్రంగా ప్రశాంతంగా విన్నట్లయితే పరమేశ్వరి భార్య రూపంలో కూడా అనుగ్రహింపబడుతుందని చెప్తున్నారు. భార్య అంటే వింతగా మనం ఆలోచించకూడదు, భరించేటువంటి భర్తను అవగాహన చేసుకొని ధర్మ అర్ధ కామ మోక్షముల యందు సహధర్మచారిణిగా ఉండబడేటువంటి యొక్క 50% పార్ట్నర్షిప్ కాదు, 75% పార్ట్నర్షిప్. కనుకనే ఇంకొక సాంకేతికం చెప్తున్నారు ఏమిటి అంటే, ఇంటేమి పుణ్యం చేస్తే మొత్తం ఆవికేట, ఇంటామె పాపం చేస్తే మాత్రం సగం యజమానికి. ఏమండి ఈ ఎంత అన్యాయం అండి, పెద్దవాళ్ళు వ్యాసుల వారు ఎందుకు చెప్తున్నారండి, సమానంగా అనొచ్చు కదా, బాగా వినండి మహాన్. ఇంటామె పాపం చేస్తే మగవాడికి సగం, ఇంటామె పుణ్యం చేస్తే ఇంటాయనకి, ఇంటాయన పురుషుడు పుణ్యం చేస్తే ఆడవాళ్ళకి సగం. దీనికి ఉదాహరణ చెప్పక్కర్లా, ఈ మన ఇళ్ళల్లో అలవాటే 10,000 రూపాయలు తీసుకెళ్ళి తెల్లవారేపటికి 2,000 కూడా ఉండవు. అడగకూడదు, మీరు అనకూడదు, చెప్పకూడదు. ఏమిటో అంటే అది ఏమిటో ఇంతవరకు తెలియలేదు, తెలిస్తే ఇంత దూరం ఎందుకు అంటే ఉదాహరణ. అర్థం ఏమిటంటే ఇట్లాంటి స్థితితో ఐకమత్యత ఎంత బాగా చెప్పారు చూడండి, ఎలా ఉండాలో చెప్పండి, పెద్దలు ఎలా ఉన్నారో చెప్పండి. ఈ అమ్మగారు వీళ్ళతో కయ్యం పెట్టుకోకపోయా, స్త్రీల ఎందు స్త్రీల నుంచి కయ్యం పెట్టుకోకపోయా, విరోధం పెట్టుకోకపోయా, పోటాడకపోయా అని చెప్తుంటే వీళ్ళిద్దరు ముగ్గురు తల ఊపారండి. చెవులో ఏదో మంత్రం చెప్పింది ఏమే వచ్చేసారు. వెళ్ళగా వెళ్ళగా సరే నమస్కారం చేశారు, అందరూ నమస్కారం చేశారు. వీళ్ళ దగ్గర పత్రం పుష్పం ఏం లేదుగా ఇవ్వడానికి, ఆ ఉన్నదేదో ఇద్దాం అనుకుంటే ఏముంది, హృదయంలో మంచి భావన ఉంది. అప్పుడు ఇక తోచగా విష్ణువు దండం పెడుతుంటే బ్రహ్మ కూడా దండం పెట్టేటండి. అమ్మవారిని చూసే ఆనందంలో ఈ యొక్క బ్రహ్మదేవుడు లాంటి ఈనాడు ఉండే బ్రహ్మదేవుడు ఆ సంతోషంలో ఆ మాట మర్చిపోయినామయ్యా మాకు అని చెప్తున్నారు. అంటే ఉద్దేశం ఏమిటి అంటే, కొంత సమయం అయిపోయిన తర్వాత ఈ రెండో అమ్మాయిగా ఇప్పుడు చరిత్రలో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈయన గారు ఆ 16 ద్వారాలు వెళ్ళబోతుండగా, 16 ద్వారాలు దాటి వెళ్ళబోతుండగా 9వ ద్వారం దాటిన తర్వాత ఒక అనుమానం వచ్చిందండి. కార్యక్రమం అయిపోయింది, ఏదో ఆశీర్వచన భావంగా సౌఖ్యం చేశారు, వెళ్ళి మీ బాధ్యతలు మీరు స్వీకరించవచ్చు అని. ఇంక ఇంతమైనా విస్తంగా ఇక్కడేం చెప్పలేదు. అయిన తర్వాత 9వ ద్వారం దాటిన తర్వాత మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చి వెనక పరిగెత్తుకు వచ్చేటండి. ఈ రెండవ వెనక పరిగెత్తుకొచ్చి, అమ్మా మరి మీరు ఏదో పాణిగ్రహణం అని వివాహంలాగా చేశారని స్పష్టంగా అనలేక చేయమీ చేపెట్టారు బాగానే ఉంది, ఇప్పుడు ఈమెకు నేను సేవ చేయాలనా, నాకు ఆమె సేవ చేయాలనా అనే సందేహం వెలిబుచ్చేటండి సౌజ్ఞాపూర్వకంగా. అంటే తేలిగ్గా మన భాషలో భావం చెప్పుకోవాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు పొంగించి కొబ్బరికాయ కొట్టి పసుపు వేసి పొయ్యి వెలిగించి చేసేది ఎవరు, ఆమె ఈమె, ఇలాంటి సందేహం అన్నమాట. ఉదాహరణకి అర్థం కాలేదు ఈయనకు పూర్తిగా ఏం చేయాలో. ఎందుకంటే కొత్తగా పెళ్ళైనప్పుడు పెళ్లి కొడుకు తత్వం పెళ్లి కూతురికి, పెళ్లి కూతురు తత్వం పెళ్లి కొడుకు, పెళ్లి పేటల మీద ఈనాడు బాగా మాట్లాడుకుంటున్నారేమో కానీ పాతకాలంలో మాట్లాడేవాళ్ళుగా తెలియదుగా. సరే మొత్తానికి నమస్కారం చేసి వెనక్కి వచ్చి అడిగితే మళ్ళీ ఈ ఉండబడేటువంటి మహామంత్రుడు అంతా కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారటండి. అంతా అయిపోయింది, పాణిని గ్రహించారు, మహాశక్తులను ఇచ్చారు, మహామంత్రం చెప్పింది ఈవిడ, ఇంకా వీళ్ళంతా వెనక్కి వస్తున్నారేమిటి, పెళ్ళి అయిపోయి 2 రోజులు అయితే ఇప్పుడు వచ్చి పెళ్లి వాళ్ళు ఏమండి పలహారాలు ఉన్నాయా అన్నట్టుగా భావం అన్నమాట. దేవి భాగతంలో ఈ మాట ఉండదు, ఈ భావం ఇలాగే అయినప్పటికీ ఆశ్చర్యపోయి వింతగా చూస్తూ ఉంటే శిరస్సు ఉంచుకొని వెళ్ళిపోయారు. సరే భావన అర్థమైంది. ఇక ఈమె గారు చెప్తోంది, త్రిభువనేశ్వరి అమ్మవారు ఈ 9 ద్వారాలు దాటిన తర్వాత 16 ద్వారం దాటేటప్పటికి మీకు బుద్ధులు మారుతాయి, రూపాలు మారుతాయి, మీరు పురుషులు అవుతారు, వీరు స్త్రీలు యథాకాలంగా ఉంటారు. మేము ఇచ్చినటువంటి యొక్క శక్తులు స్త్రీలుగానే ఉంటారు సదా ఎల్లకాలం, మీరు మాత్రం పురుషులు అవుతారు. భవిష్యత్ జీవితంలో మొట్టమొదటి ఆమెకు బ్రహ్మదేవుడని, 2వ ఆమెకు విష్ణువని, 3వ ఆమెకు రుద్రుడని ఈ పేర్లతో సృష్టి స్థితిలో కారకులుగా మీరు అనుగ్రహింపబడ్డారు కనుక శాస్త్రంగా మీరు వెళ్ళవచ్చు, శుభం భూయాత్ అన్నారు. కనుక మహానుభావులారా, ఇలాంటి యొక్క శుభాంతంగా సాక్షాత్ ఏమండి ఇప్పుడు అంతే కదా. మరి ఇప్పుడు ప్రతివాడి కూడా ఒడుగు చిన్న ఉదాహరణ, సమయం కూడా లేదు, మనం ఒడుగైన తర్వాత గాయత్రీ మంత్రం ఎందుకు ఉపదేశం చేస్తున్నారు ముందు? ఏ ఇంకొక ఇతరమైన పురుష మంత్రాలు చాలా ఉన్నాయి, 9 కోట్ల మహామంత్రాలు, నారాయణ అష్టాక్షరం, నారాయణ ద్వాదశాక్షరం, ఇంకొక శివపంచాక్షరం చెప్పచ్చు కదా. అంటే శక్తి వల్ల సర్వం, శక్తి వల్ల సృష్టి, శక్తి వల్ల భోగం, శక్తి వల్ల అన్నం, శక్తి వల్ల భావం, శక్తి వల్ల మంత్రం, శక్తి వల్ల దేవతలు, ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కనుక సారాంశం అంటే స్త్రీ రూపాన్ని పొంది ఆ 3 రకాల తత్వంతో ఉన్నటువంటి త్రిభువనములకు ఆధారమైన అమ్మవారి కరుణా కటాక్షాన్ని ఇలాగా పొందినటువంటి యొక్క ఈనాడు అంటే ఆనాడు నుంచి ఉండబడేటువంటి యొక్క హిరణ్య గర్భస్సమవర్తతాగ్రే భూతస్య జాతపతిరేక ఆసీతు అని చెప్పినటువంటి యొక్క హిరణ్య గర్భుడి దగ్గర నుంచి, త్వస్థ బ్రహ్మ దగ్గర నుంచి, కశ్యప బ్రహ్మ దగ్గర నుంచి, అగస్త్య బ్రహ్మ దగ్గర నుంచి, హనుమత్ బ్రహ్మ దగ్గర నుంచి, వశిష్ఠ బ్రహ్మ దగ్గర నుంచి ఉండబడేటువంటి సృష్టి పరంపరాగతంగా 28వ మహాయుగానికి వచ్చింది. కనుక ఇలాంటి దేవీతత్వములను నమ్మి ఆ దేవి కరుణాకటాక్ష పాత్రులైనటువంటి వారు తప్పకుండా ఇట్లాంటి యొక్క సంశయాత్మ లేకుండా భోగభాగ్యాలతో ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాంటి కరుణాకటాక్షాన్ని త్రిభువనేశ్వర అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా 18 రకాల ఐశ్వర్యాలు పొందుతారు అవిరామంగా. జీవితాలు 3 పువ్వులు 64 కాలుగా ఉంటాయని వ్యాసుల వారు చెప్పిన తత్వాన్ని సందేహం వచ్చిన సందర్భంలో బ్రహ్మలోకంలో నారదాది మహర్షుల సమక్షంలో వ్యాసుల వారి ద్వారా ఏదైతే బ్రహ్మదేవుడు మనకు వినిపించారో అదే విషయాన్ని ఋషి పరంపరాగతంగా శౌనకాది మహర్షులందరూ కూడా శ్రీశుల వారు నైమిసారణ్యంలో భారత భూభాగంలో వినిపిస్తున్నారు. ఇలాంటి యొక్క అమ్మవార్లు 3 ఉదాహరణ చెప్పుకున్నాక మొట్టమొదటి సరస్వతీదేవి, సాక్షాత్ శారదాదేవి, వీళ్ళందరితో కూడి మనకు సదా ఆగిరారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి రేపటి కార్యక్రమంతో పాటు మన జీవితాలు ఆనందాశయంలో జ్ఞానైకనిష్టలో వర్ధిల్లేట్లుగా అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ప్రవచన కార్యక్రమానికి ఇప్పుడు మంగళాంతం చెప్పి ఇక రేపు చేయబడే యొక్క శుక్రగ్రహం యొక్క వైభవాన్ని యథాశక్తిగా సమయం దృష్టిలో చెప్పుకుందాం. నమః పార్వతీపతయే. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీకి జై. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్తాల్ నీ దేశో యంచో హరితో బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతో పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం.